గత ఆదివారం మనము నవవిధ భక్తి ఒక సిరీస్ ముగించాము. గత ఆదివారం ఒక మాతాజీ ఒక ప్రశ్న వేశారు. మనం ప్రతిరోజు పొద్దున్న మంగళహారతి తర్వాత 10 నామాపరాధాలు చర్చిస్తున్నాము. దాంట్లో 9వ నామాపరాధము శ్రద్ధ లేని వాళ్ళకి భగవద్భక్తి గురించి చెప్పడం. అది ఎలా అవుతుంది? అది అపరాధం కింద ఎలా అవుతుంది? ఎందుకంటే ఇస్కాన్ అంటే ఏమిటి, దానికి ఒక వాక్యంలో శ్రీల ప్రభుపాద వారు చెప్పారు, ఇస్కాన్ అంటే చాంట్ హరే కృష్ణ, ప్రీచ్ హరే కృష్ణ. భగవంతుడి తాలూకా నామం జపం చేయండి, భగవంతుడి తాలూకా నామం ప్రచారం చేయండి. కానీ నామాపరాధాల్లో చూస్తే ఎవరికైతే భగవంతుడి పట్ల శ్రద్ధ లేదు, అలాంటి వాళ్ళకి భగవంతుడి గురించి బోధించకూడదు. అది ఎలా జరుగుతుంది? సో ఆ ఒక ప్రశ్నతో నాకు వచ్చిన ఆలోచన ఏంటంటే, ఇప్పుడు కొన్ని ఆదివారాలు మనం ఆ నామాపరాధాల గురించి చర్చిద్దాం. ఎందుకంటే యాంత్రికంగా ప్రతిరోజు ఆ నామాపరాధాలు పారాయణ చేస్తున్నాము, కానీ ఆ నామాపరాధాల తాలూకా ఆంతరిక భావం ఏంటి, దాని ఒక అర్థం ఏంటి, దాని గురించి మనము ఇంకా కొన్ని ఆదివారాలు చర్చిద్దాము. అయితే ఈరోజు చాలామంది కొత్త వాళ్ళు ఉన్నారు, మీరు నామ అపరాధం అనేది ఎప్పుడు వినలేదేమో. ఈ నామ అపరాధం అనేది నామ అపరాధ్, దాని ఒక డెఫినేషన్ ఎలా ఉందంటే, నామంటే భగవంతుడి తాలూకా నామం, అపరాధం అంటే ఆ నామాన్ని తీసుకోవడము కానీ అపరాధతో కూడి ఆ నామాన్ని జపించడము, దానికి నామ అపరాధ అంటారు. ఇప్పుడు మీరు ఇస్కాన్లో గమనిస్తే ప్రతి ఒక్క భక్తుడి తాలూకా మెడలో మీకు ఒక మాలా బ్యాగ్ కనిపిస్తుంది. ఎల్లప్పుడూ ఆ మాలా బ్యాగ్లో చేతేసి వాళ్ళు 16 మాలలు హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, ఈ నామాన్ని పారాయణ చేసుకుంటారు, జపం చేసుకుంటూ ఉంటారు. అయితే ఈ నామ జపం 3 స్టేజెస్లో అవుతుంది. ఎవరైతే కొత్తగా భక్తి జీవితంలో వస్తారో వాళ్ళు నామ అపరాధంతోనే మొదలు పెడతారు. నామ అపరాధంతో మొదలు పెట్టడం అంటే ఇటు నామం చేస్తారు, ఇటు అపరాధం కూడా చేస్తారు. మరి కొన్ని రోజుల తర్వాత, కొన్ని సంవత్సరాల తర్వాత, కొన్ని జన్మాల తర్వాత అది నామ ఆభాస్ కలిపోతుంది. నామ ఆభాస్ అంటే అపరాధం లేకుండా చేయడం, కానీ మరి శుద్ధ నామం కాదు. ఆ నామ ఆభాస్ అంటే ఎలా ఉందంటే, మనం దేనిదైనా ప్రతిమ నీళ్ళలో చూస్తే అది సరిగ్గా కనిపించదు, కదులుతుంది, కానీ ప్రతిమ అయితే ఉంది నీళ్ళలో. అలా నామ ఆభాస్ అంటే శుద్ధనామం తాలూకా ప్రతిమ, కానీ శుద్ధనామం కాదు. అండ్ మరీ కొన్ని నాళ్ళ తర్వాత ఆ స్టేజ్ని మనం క్రాస్ చేస్తే శుద్ధనామానికి వస్తాం. శుద్ధనామం అంటే ఎప్పుడైతే జపం చేసినప్పుడు కళ్ళల నుంచి నీళ్ళు వెళ్ళిపోయి ఆ జపం పట్ల ఎంత ఎక్కువ ఆసక్తి ఉంటుందంటే ఆ జపం చేయకుండా ఒక్క నిమిషం ఒక క్షణం కూడా ఉండలేము, 24 గంటలు జపం చేసుకుంటారు. అయితే ఆనందం అనేది ప్రతి స్టేజ్లో దొరుకుతుంది. మనం నామ అపరాధంలో ఉన్నప్పుడు కూడా ఆనందం ఉంది, జపం చేసినప్పుడు నామ ఆభాస్లో ఉన్నప్పుడు కూడా ఆనందం ఉంది. కాకపోతే తేడా ఏంటంటే, నామ అపరాధంలో ఉన్నప్పుడు ఏమవుతుందంటే ఆనందం అనేది జపం పూర్తి అయిన తర్వాత అవుతుంది. ఎందుకంటే జపం పూర్తి అయిపోయింది, శాంతి అయిపోయింది, 16 మాల అయిపోయింది. శుద్ధనామంలో నామాభాసలో కూడా ఆనందం ఉంది, కానీ ఆ ఆనందం ఎప్పుడు ఉంది, జపం చేస్తూ ఉన్నప్పుడు ఆనందం ఉంది. ఇంకా చెయ్యాలి, ఇంకా చెయ్యాలి, ఇప్పుడే అయిపోయిందా 16, ఇంకా చేస్తాను, అదే తేడా. ఆనందం అయితే 2 దాంట్లో ఉన్నాయి. అయితే చాలామంది ఈ క్వశ్చన్ అడుగుతారు, మేము 10 సంవత్సరాల నుంచి 15 సంవత్సరాల నుంచి 20 సంవత్సరాల నుంచి జపమైతే చేస్తున్నాం, కానీ మాకు తేడా అనేది కనిపించట్లేదు. జపమైతే చేస్తున్నాం కానీ గొప్పగా ఆనందం అనేది లభించట్లేదు. మేము ఎక్కడ తప్పు చేస్తున్నాము? ఎక్కడ మనం తప్పు చేస్తామంటే, ఎప్పుడైతే జపము అనర్థాలతో కూడి ఉంటుంది అప్పుడు మనం తప్పు చేస్తాం. అనర్థాలతో కూడి ఉన్న జపం అంటే అది ఎలా ఉందంటే, సెల్ ఫోన్కి ఛార్జింగ్లో పెట్టాము, ఇటు ఛార్జ్ అవుతుంది కానీ అటు అప్లికేషన్స్ అన్నీ ఓపెన్లో ఉంచేసాము, ఆ సెల్ తాలూకా బ్యాటరీ అటు డిప్లీట్ కూడా అయిపోతూ ఉంటుంది. అప్పుడు మనం అనుకోవచ్చు, 2 అవర్స్ నుంచి సెల్ ఫోన్ ఛార్జింగ్ పెట్టాను, 3 అవర్స్ పెట్టాను, 4 అవర్స్ పెట్టాను, ఇది ఛార్జ్ ఎందుకు అవ్వట్లేదు, ఎందుకంటే ఇటు డిప్లీట్ కూడా అయిపోతూ ఉంటుంది. నామ అపరాధతో కూడి చేసిన నామం ఇలా ఉంటుంది, ఇటు నామం చేస్తున్నాము కానీ ఎటువంటి తేడా కనిపించట్లేదు, ఎందుకంటే డిప్లీట్ అయిపోతుంది. నామంలో చాలా శక్తి ఉంది, మనకి తేడా కనిపించట్లేదంటే ఈ ఫార్ములా ఏదో రాంగ్ ఉందని కాదు, ఫార్ములా కరెక్టే, మనము కరెక్ట్గానే వెళ్తున్నాము. అపరాధం చేయడం వల్ల ఆగి వెళ్తున్నాము. జీవ గోస్వామి చెప్పారు, భక్తి మార్గం అంటే రాజమార్గం. రాజమార్గం ఎలా ఉంటుంది, హైవే ఎలా ఉంటుంది, పెద్దగా స్పీడ్గా వెళ్ళిపోవచ్చు మనము, గాడి ఆపకుండా స్పీడ్లో డ్రైవ్ చేసి వెళ్ళిపోవచ్చు రాజమార్గం. కానీ ఎప్పుడైతే నామ అపరాధం చేస్తామో అది ఆటంకాలు, మన గాడి తాలూకా స్పీడ్ ఆగిపోతుంది. మన భాషలో చెప్పాలనుకుంటే, ఎప్పుడైతే మనం నామం చేస్తున్నాము, దీక్ష తీసుకున్నాము, 16 మాల జపం చేస్తున్నాము, అప్పుడు రాజధాని ఎక్స్ప్రెస్ ఎక్కి ఉన్నాము. ఇంకా ఏ స్టేషన్లో ఆగదు, గోలోకం వెళ్ళే ట్రైను ఆగుతుంది. కానీ మనం ఏం తప్పు చేస్తాము, దాంతో పాటు నామ అపరాధం, అనర్థాలు కల్పిస్తాం. ఎప్పుడైతే అనర్థాలు కల్పిస్తామో అప్పుడేమవుతుంది, అప్పుడు రాజధాని నుంచి లోకల్ ట్రైన్కి మారిపోతుంది, అప్పుడు దువ్వాడలో కూడా 2 అవర్స్ ఆగిపోతుంది. లోకల్ ట్రైన్లో మార్చేస్తాం, ఆ లోకల్ ట్రైన్లో మార్చడం వల్ల దానికి ఇవ్వాల్సిన అఫెక్ట్ మనకు అది ఇవ్వదు, ఆగి వెళ్తుంది, ప్రతి స్టేషన్లో ఆగుతుంది. ఒకసారి ఈ మాయాకి లోబడిపోతాం, ఒకసారి ఆ మాయాకి లోబడిపోతాం, ఆగుతూ ట్రైన్ వెళ్తుంది. ట్రైన్ అయితే కరెక్టే ఉంది, మీరు కరెక్ట్ సీట్లో కూర్చున్నారు, ఆ ట్రైన్ తాలూకా మార్గం కూడా కరెక్టే ఉంది, కానీ ఆగుతుంది, ఎందుకంటే అపరాధం చేస్తున్నాం. రామాయణంలో ఒక కథ వస్తుంది, ఎలా ఒక అతను, ఒక రాజా పొరపాటుని ఒక బ్రాహ్మణ్ణి చంపేస్తాడు. ఎప్పుడైతే ఆ బ్రాహ్మణ్ణి చంపేస్తాడో తను భయపడి తన గురువుగారి దగ్గరికి వెళ్తాడు, నేను చాలా తప్పు చేశాను, ఇప్పుడు నాను పశ్చాత్తాపం ఏంటి. ఆశ్రమంలో గురుగారు లేరు, బయటికి వెళ్ళారు. గురుగారు తాలూకా అబ్బాయి ఉన్నాడు, తను అంటాడు, ఏమి పర్వాలేదు, నేను శాస్త్రంలో దాని ఒక రెమెడీ ఆలోచిస్తాను. తన పుస్తకాలు ఇటు అటు చూస్తాడు. మొత్తంగా తను అంటాడు, శాస్త్రంలో చెప్పబడింది శ్రీరాముడు తాలూకా నామము 3 సార్లు తీసుకుంటే పాపం నుంచి విముక్తులు అవుతారు, మీరేం భయపడొద్దు, మీరు 3 సార్లు శ్రీరాముడు తాలూకా నామం తీసుకోండి. ఇతను సేఫ్ సైడ్ కోసం 5 టైమ్స్ తీసేసుకుంటాడు, రామ్ 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 రామ్. ఆ అబ్బాయి ఉంటారు, ఇంకా మీరేం టెన్షన్ పడొద్దు, మీరు ఇంటికి వెళ్ళిపోండి. ఎప్పుడైతే గుర్రం ఎక్కి వెనక వెళ్ళిపోతున్నాడు, అప్పుడు గమనిస్తాడు ఆ గురుజీ వస్తున్నారు, నది తటం నుంచి స్నానం చేసి వస్తున్నారు. అతను వెంటనే ఆగుతాడు, గురుగారికి దండం పెడతాడు. అయితే మీ అబ్బాయి చాలా చక్కని ఆన్సర్ ఇచ్చాడు, నేను ఇలా పాపం చేశాను, మీ అబ్బాయి చెప్పాడు 3 టైమ్స్ స్టాండ్ చేయని నేను చేశాను. ఆ గురుగారు చాలా కోపమైపోతారు, ఆయన అంటారు, మా అబ్బాయి ఇలాంటి మాటలు అన్నాడా, మా అబ్బాయినా అన్నాడా, ష్యూర్ కన్ఫర్మ్ మీ అబ్బాయి అన్నాడు. అయితే తనకి మాత్రము ఈ రాజ్యం నుంచి బహిష్కరించే, ఎందుకంటే తను చాలా తప్పుగా మాట్లాడాడు. ఆ రాజా అడుగుతాడు, మా అబ్బాయి ఏంటి తప్పుగా మాట్లాడాడు. అప్పుడు ఆ గురుగారు అంటారు, తను ఎందుకు అన్నాడు 3 సార్లు రామ తాలూకా నామం తీసుకుంటే పాపాల నుంచి విముక్తులు అవుతారు, 3 సార్లు అవసరం లేదు, 1 సార్లు తీసుకుంటే సరిపోతుంది. తను 3 టైమ్స్ ఎందుకు చెప్పాడు, తనకి రామన్నాం మీద శ్రద్ధ లేదా, 1 సార్లు తీసుకుంటే సరిపోతుంది. ఎందుకంటే భగవంతుడు తాలూకా నామానికి, భగవంతుడికి భగవంతుడి తాలూకా నామానికి ఎటువంటి తేడా లేదు. పద్మపురాణంలో అంటారు, నామ చింతామణి కృష్ణ చైతన్య రస విగ్రహ పూర్ణ శుద్ధో నిత్యముక్తో మభిన్నత్వం నామ నామినే. నామ నామిని, మనందరం నామిని. మనందరి దగ్గర ఒక నామం ఉంది. నీ పేరేంటి? వంశీ, అది నీ పేరు. నామి, అందరి దగ్గర ఏదో ఒక పేరు ఉంది. కానీ నీలో నీ పేరులో తేడా ఉందా? ఉంది. ఈరోజు ఇక్కడ వంశీ అని రాస్తే మీరు ప్రత్యక్షమవుతారా? కానీ భగవంతుడి తాలూకా నామానికి, భగవంతుడి తాలూకా రూపానికి, భగవంతుడికి ఎటువంటి తేడా లేదు. అభిన్నత్వం, అభిన్న, ఏమి భిన్నత లేదు, రెండు సేమే. నామ చింతామణి కృష్ణ. భగవంతుడి తాలూకా నామము ఎలా ఉంది? చింతామణి. చాలా మందికి చింతామణి అని సంస్కృతిలో అర్థమవదు. మొన్న ఎవరో చెప్తున్నారు, ఈ శ్లోక కరెక్టే మాతాజీ, నామ చింతామణి కృష్ణ. ఎప్పటి నుంచి అయితే దీక్ష తీసుకున్నాను చింతాయే చింత, ఆ 16 రౌండ్స్ ఎప్పుడు కంప్లీట్ అవుతుందో దానికి చింత. బాబు దాని అర్థం చింత అంటే ఆ చింత కాదు, చింతామణి కృష్ణ. చింతామణి కృష్ణ అంటే భగవంతుడు తాలూకా నామము చింతామణి, పారస్మణి లాంటిది, దేన్ని ముట్టుకున్నా దాన్ని పవిత్రం చేస్తుంది. నామ చింతామణి కృష్ణ. చైతన్య రస విగ్రహ, చైతన్య మహాప్రభు పేరు కాదు, చైతన్య రస విగ్రహ అంటే జాగృతగా ఉంటుంది, నామంలో కూడా శక్తి ఉంది. ఈరోజు మనం గిఫ్ట్ షాప్లో చూస్తాము, ఎక్కడో కృష్ణ అని రాసి ఉంది, హరే కృష్ణ అని రాసి ఉంది, ఓహో అదేదో ప్లాస్టిక్ పక్కన పెట్టేసుకుంటున్నాను, అది కూడా చైతన్య రస విగ్రహ, దాంట్లో కూడా శక్తి ఉంది. ఎందుకంటే అక్కడ భగవంతుడి తాలూకా పేరు ఉంది, హరే కృష్ణ ఉంది పేరు, చాలా పవర్ఫుల్. చైతన్య రస విగ్రహ, రస విగ్రహ అంటే పూర్ణ రసతో నిండి ఉంది ఆ పేరు. భగవంతుడి తాలూకా రూపమే బాగుందేమో, నామంకి శక్తి, అన్ని పూర్తి పూర్ణంగా ఉంటుంది. చైతన్య రస విగ్రహ పూర్ణ శుద్ధో నిత్యముక్తో, ఎవరైతే ఆ నామాన్ని తీసుకుంటారో నిత్యముక్తో. ఈ ఒక్కసారి ముక్తం చేస్తుందేమో, తర్వాత ఏదైనా ఎప్పుడు ఎలా ఎక్కడ ఎన్ని ఎలా జపించినా దాని పవర్ చూపిస్తుంది. శాస్త్రంలో ఉంది భగవంతుడు తాలూకా నామము వెటకారంతోనే, ఊరికే చెప్పేశాం, జోక్తోనే, నవ్వుతూ నవ్వుతూ, లేదంటే ఎవరికో విమర్శిస్తూ, తినేంటి ఎప్పుడో హరే కృష్ణ చేస్తూ ఉంటాడు అలా కూడా మనం అంటే దాని ప్రభావం ఉంటుంది. అంత పూర్ణశుద్ధో నిత్యముక్తో అభిన్నత్వం నామ నామిని, అలా ఉంది, భిన్న లేదు భగవంతుడి తాలూకా నామము రూపం. అంత పవర్ఫుల్ భగవంతుడి తాలూకా నామం. అండ్ భగవంతుడి తాలూకా నామం తీసుకుంటే మనకి పవిత్రం చేస్తుంది. అంత బాగుంది, అంత పవిత్రం ఎందుకు చేయట్లేదు? మేము తీసుకుంటున్నాము కానీ పవిత్రం ఎందుకు అవ్వట్లేదు? ఎక్కడ తప్పు అవుతుంది? భగవద్గీతలో కృష్ణుడు అంటారు, నేహాభిక్రమ నాశోస్తి ప్రత్యవాయున విద్యతే స్వల్పం అప్యస్య ధర్మస్య త్రాయతే మహతో భయాత్. భగవంతుడి తాలూకా నామము, ఈ భక్తి యొక్క సేవ ఒక ప్రాసెస్ ఎంత పవర్ఫుల్గా ఉందంటే, అది ఎంతో కొంత చేసిన మధ్యలో వదిలేసిన దాని ప్రతిఫలం ఎప్పటికీ వృధా అవదు. ఈ భౌతిక ప్రపంచంలో మనం ఏమైనా చేస్తే పూర్తిగా చేయాలి, కంప్లీట్గా చేయకపోతే దాని ప్రతిఫలం ఉండదు. కానీ భక్తి జీవితంలో ఎలా ఉంది, ఎంతో కొంత చేసినా కూడా భగవంతుడు మనం చేసిన సేవని ఎప్పటికీ మర్చిపోరు, ఎంతో కొంత ప్రభావం అయితే ఉంటుంది. అయితే ఇది రెండు కాంట్రవర్షియల్ స్టేట్మెంట్స్ అయిపోయాయి. ఇక్కడ మనం అంటున్నాము భగవంతుడి తాలూకా నామంలో శక్తి ఉంది, కానీ నామం మనకి ప్రభావం చూపించట్లేదు. ఎందుకంటే మనము నామ అపరాధం చేస్తున్నాము. అయితే నామ అపరాధం అంత పవర్ఫుల్గా ఉందా? ఇంత ఇంపార్టెంట్, ఇంత శక్తివంత శక్తితో నిండి ఉన్న శిక్షాష్టకంలో ఏమంటారు, నామకారి బహుదా నిజ సర్వ శక్తి. భగవంతుడు తన నామంలో మొత్తం శక్తిని పెట్టేశారు. అంత శక్తివంతుడు, అంత శక్తితో నిండి ఉన్న నామాన్ని మనం తీసుకుంటే తను ఒక ప్రభావం ఉండదా? నామ అపరాధం అంత పవర్ఫుల్లా ఆ ప్రభావాన్ని పడేస్తుందా అని మనం ఆశ్చర్యపోతాము, అలా ఎలా జరుగుతుంది? కానీ పురాణాల్లో శాస్త్రాల్లో అంటారు, ఈ నామ అపరాధం అనేది చాలా చాలా డేంజరస్ అంటారు. నామ అపరాధం చేస్తే 5 times నామ అపరాధం మనం చేస్తే ఐదు పాపాలు ఉన్నాయి, ఫైవ్ టైప్స్ ఆఫ్ సిన్ఫుల్ యాక్టివిటీస్ ఉన్నాయి. ఆ ఫైవ్ టైప్స్ ఆఫ్ సింపుల్ యాక్టివిటీస్ మనం మిలియన్ టైమ్స్ చేస్తే దాని యొక్క ప్రతిఫలం ఎలా ఉంది? ఈక్వల్ టు నామ అపరాధం. సో మీరు ఊహించండి, ఎన్నిసారి మనం భగవంతుడి తాలూకా నామము అపరాధంతో కూడి తీసుకుంటున్నాము, మిలియన్ టైమ్స్ ఐదు రకాల పాపం చేసినట్లే. అందుగురించి ఈరోజు ఇంపార్టెంట్ టాపిక్ ఎంచుకున్నాను, నామ అపరాధ. ఈ నామ అపరాధ నుంచి మనం సేవ్ అవ్వాలి, ఈ నామ అపరాధ నుంచి మనం జాగృత ఉండాలి. బహిరంగ ఏమీ అనిపించదు, ఈ నామ అపరాధంతో పాటు జపం చేస్తే బయట ప్రపంచంలో ఎవరికి ఏమీ అర్థం అవ్వదు, కానీ నీ లోపల అన్ని ఖాళీ అయిపోతుంది. నీ లోపల ఇంకేముండదు. బయట నుంచి మీరు భక్తులుగానే కనిపిస్తారు, బయట నుంచి ఇంకా నీ మెడలో కంటి కనిపిస్తుంది, నీ తల మీద తిలకం కనిపిస్తుంది, నీ బాడీ మీద చక్కని ధోతి కుర్తా లోయ బజార్ నుంచి కొన్నింది కనిపిస్తుంది, కానీ లోపల భక్తి అనేది లేదు, పోయింది. ఎందుకు? నామ అపరాధం చేశాం. ఇప్పుడు హిపోక్రసీ మొదలవుతుంది. అందరు ఏమనుకుంటారు, అందుకోసం మాల వెక్ పట్టుకున్నాం, అందరు ఏమనుకుంటారు ఏదో యాంత్రికంగా చేసేస్తాం, కానీ లోపల నుంచి ఆనందం రావట్లేదు, లోపల నుంచి భక్తి పట్లు ఏమీ రావట్లేదు. ఎందుకంటే అపరాధం చేస్తాం. ఇప్పుడు డ్రై అయిపోతుంది లైఫ్, ఆనందం అంతా పోతుంది. అందుగురించి నామ అపరాధంతో కేర్ఫుల్గా ఉండాలి. పది నామ అపరాధాలు ఉన్నాయి. ఈ అనర్థాలు బోల్డ్ రకాలు ఉన్నాయి. హృదయ దౌర్లభ్యం, అసత్తృష్ణ అపరాధాలు మూడు రకాలు, అసత్తృష్ణ, హృదయ దౌర్లభ్యం అండ్ అపరాధాలు. అపరాధాల్లో కూడా సేవా అపరాధ్, గురు అపరాధ్, నామ అపరాధ్. మనం ఈరోజు ఓన్లీ నామ అపరాధ్ మీద కాన్సన్ట్రేట్ చేద్దాం. నామ అపరాధం, నామ అపరాధంతో జాగ్రత్తగా ఉండాలి. ఆస్ట్రేలియాలో మనం వాటర్ బిల్ పే చేయలేదనుకోండి, వాళ్ళు వాటర్ ఆపరు. ఎందుకంటే వాటర్ ఈజ్ అ బేసిక్ నెసెసిటీ ఆఫ్ లైఫ్, వాటర్ లేకుండా ఎలా బ్రతుకుంటారు అని వాటర్ అయితే ఆపరు. కానీ మనం బిల్ పే చేయలేదని ఏం చేస్తారు, ఆ వాటర్ కనెక్షన్ స్లో చేసేస్తారు. సో అప్పుడు ఏమవుతుందంటే ఒక్క బకెట్ నిండడానికి 20 గంటలు పడతాయి, టప్పు టప్పు టప్పుని ఒక్కొక్క చుక్క వస్తుంది, కానీ నీళ్ళైతే వస్తుంది, వాళ్ళు ఆపరు. ఎప్పుడైతే మనం అపరాధం చేస్తామో అప్పుడు మన భక్తి కూడా అలానే ఉంటుంది, ఒక్కొక్క చుక్క. జన్మ జన్మాలు జపం చేసినా లాభం లేదు, ఎందుకంటే అపరాధం చేస్తున్నాం. నామంలో శక్తి ఉంది, నామంలో శక్తి ఉంది, కానీ అపరాధం చేయడం వల్ల అది కవర్ అయిపోయింది. ఎలా అయితే సూర్యుడి తాలూకా కాంతి చాలా పవర్ఫుల్గా ఉంటుంది, సూర్యుడు ఎలా కనిపిస్తాడు, పవర్ఫుల్గా కనిపిస్తాడు, కానీ ఎప్పుడైతే మేఘాలు వచ్చేస్తాయో అప్పుడు సూర్యుడు కనిపించడు. కానీ సూర్యుడు పోయాడా, ఉంది కదా అక్కడే అదే కాంతి, కానీ మేఘాలు రావడం వల్ల మనకి కనిపి. సో నామం చేసినప్పుడు నామ తాలూకా శక్తి అయితే ఉంది, కానీ దాని ప్రభావం కనిపించట్లేదు, ఎందుకంటే మనం అపరాధం చేశాము, అపరాధం చేశాము. అపరాధం చేస్తే నామం తాలూకా ప్రభావం చూపించదు. కానీ మీరు అన్నారు కదండి, నామంలో శక్తి ఉంది, నామం చేస్తే అది వృధా అవ్వదు, మళ్ళీ నేను కష్టపడిన నామం ఎక్కడ పోయింది? ఎక్కడ పోలేదు, మీ బ్యాంక్ అకౌంట్లో ఉంది, కానీ చెక్ బుక్ ఇష్యూ అవ్వదు మీకు. మీ బ్యాంక్ అకౌంట్లోనే ఉంది, చెక్ బుక్ మీ దగ్గర ఉండదు, దాన్ని మీరు ఇష్యూ చేయలేరు, మీరు ఏం చేయలేరు, అది అలానే ఉంటుంది అంతే. రాధానాథ్ మహారాజ్ దానికి ఒక చక్కని ఎగ్జాంపుల్ ఇచ్చారు. ఆయన అన్నారు, ఉదాహరణకి ఎవరి దగ్గర ఒక కరతాలు ఉంది అనుకోండి, మన రసేష్ గోవింద దగ్గర ఒక కరతాలు ఉంది. తను శ్రీనివాస్ కేశవ ప్రభు ఇంటికి వెళ్ళాడు భజన చేయడానికి, చక్కగా భజన చేశాడు, అన్నీ అయిపోయింది, కరతాలతోని వాహిస్తున్నాడు. వాళ్ళ అబ్బాయి వచ్చి ఆ కరతాల్ని లాగుతున్నాడు. ఏం చేద్దాం, ఇతను కరతాలు లాగుతున్నాడని గుప్తా ప్రభు ఇంట్లోనే ఎక్కడో షెల్ఫ్లో దాచేసి పెట్టేశాడు కరతాలు. ప్రోగ్రామ్ అంతా అయిపోయింది, ఇంకా ఇంటికి వెళ్ళిపోవాలి, ఆ కర్తాల గురించి మర్చిపోయాడు. ఇంటికి వెళ్ళిన తర్వాత గుర్తొచ్చింది, నా కర్తలు ఎక్కడ ఉంది. వెంటనే గుప్తా ప్రభు ఫోన్ చేశాడు, ప్రభుజీ నా కర్తలు మీ ఇంట్లో ఉండిపోయింది. గుప్తా ప్రభు ఇల్లంతా వెతుకున్నారు, కర్తలు ఎక్కడ కనిపించలేదా, ఎక్కడ లేదు ప్రభుజీ అని. లేదు అక్కడెక్కడో వదిలేశాను, నాకు గుర్తురాదు ఎక్కడో వదిలేశాను, కానీ లేదు ప్రభుజీ అంటాడు. ఆ కర్తలు అయితే ఉందా, ఎక్కడుందా కర్తలు, నాకు వినబడలేదు. అందరు వింటున్నారు కదా, ఆ రెస్పాండ్ అవ్వాలి. షెల్ఫ్లో ఉంది. కొన్ని సంవత్సరాలు అయిపోయాయి. ఆ తర్వాత గుత్తాడు వాళ్ళ వైఫ్ ఒకరోజు ఇల్లంతా శుభ్రం చేస్తే ఆ కర్తాలు దొరికింది. ఇప్పుడు ఇక్కడ విషయం ఏమైంది, కర్తాలు అయితే అక్కడే ఉంది కానీ తిని మాత్రం వాడలేక పోతున్నాడు. ఎప్పుడైతే మనం నామం అపరాధంతో కూడి చేస్తాము, వాడలేము, అంతే అది అలానే ఉంటుంది. దాన్ని మనం ఏమీ చేయలేము, దాని ప్రభావం ఏమీ ఉంది, వృధా అవ్వలేదు కానీ దాని ప్రభావం ఏమీ లేదు. అందుగురించి నామము అపరాధంతో చేయకూడదు, అపరాధంతో చేయకూడదు. అపరాధంతో చేసిన నామము ఇట్స్ లైక్ ఎ డైమండ్ బట్ యు డోంట్ గెట్ ఇట్. అండ్ ఈ నామ అపరాధాలతో చేసినప్పటికీ మెల్లమెల్లగా ఏమవుతుంది, భక్తి అనేది తగ్గిపోతుంది. ఎవరికి అర్థమవదు, మనకి లోపల అర్థమవుతుంది. ఏదో ప్రభావం సో అందుగురించి మీరు ఒక్కొక్కసారి చూడండి, స్టార్టింగ్లో ఎవరైతే కొత్త కొత్తగా టెంపుల్లో వస్తారో అదొక్క ఆనందము, ఎంత బాగుందో ఆ ఫస్ట్ అట్రాక్షన్, ఆ ఫస్ట్ రాధదామోదర్ని చూడడం, ఆ ఫస్ట్ టైం డివోటీస్తో మాట్లాడడం, ఆ ఫస్ట్ టైం కీర్తనలో, ఆ ఫస్ట్ టైం ఈగర్నెస్ తో సండే ప్రోగ్రామ్కి రావడం, పరిగెత్తడం. కానీ కొన్నాళ్ళ తర్వాత అది స్లో అయిపోతుంది, కొన్నాళ్ళ తర్వాత ఆ అట్రాక్షన్ని ఇవ్వట్లేదు, కొన్నాళ్ళ తర్వాత అన్ని తగ్గిపోతున్నాయి. ఎందుకు తగ్గిపోతున్నాయి, టెంపుల్ అదే ఉంది, డివోటీస్ అదే ఉన్నారు, నా ప్రవచన అదే ఉంది, మీకు ఇంకా చాయిస్ లేదు, అదే ఉంది. కానీ ఇప్పుడు ఇంకంత ఇంట్రెస్ట్ కనిపించట్లేదు. దాని అర్థం ఎక్కడో అపరాధం చేస్తున్నాం. ఎందుకంటే రోజు రోజుకి ఆసక్తి అనేది పెరగాలి. ఎప్పుడైతే ఆసక్తి పెరగట్లేదు, తగ్గిపోతుందంటే ఎక్కడైనా అపరాధం చేస్తున్నాం, ఎక్కడైనా మిస్టేక్ చేస్తున్నాం. ఈ 10 నామ అపరాధాల్లో ఏదో ఒక అపరాధం చేస్తున్నాం. అందుగురించి ఆసక్తి అనేది తగ్గిపోతుంది, ఆసక్తి అనేది తగ్గిపోతుంది. అయితే 10 నామ అపరాధాలు ఏంటి? వాట్ ఈస్ ద ఫస్ట్ అఫెన్స్? ఓకే, ఫస్ట్ నామ అపరాధము భగవద్ భక్తి చేసిన భక్తుల్ని విమర్శించకూడదు. భక్తుల్ని విమర్శించకూడదు, మొట్టమొదటి నామ అపరాధం. దేవతల్ని విమర్శించకూడదు. విమర్శించడం ఎలా అయిందండి? ఆ దాంట్లో ఎలా ఉందంటే, శివుడు మరియు బ్రహ్మ తాలూక పేరుని విష్ణుతో సమానంగా అనుకోకూడదు. మళ్ళీ అది అపరాధం, అపరాధం కదా, అపరాధం కదా. మనం భగవంతుడికి దేవతలతో పోల్చుకుంటే అపరాధమే, అపరాధమే, అపరాధమే. భగవంతుడికి చాలామంది చరిత్ర పురుషుడుగా, ఏదో వీర పురుషుడుగా పోల్చుకుంటారు, అది తప్పు. భగవంతుడు భగవంతుడే. తను ఏదో ఈ శివాజీయో ఏ కొత్త గొప్ప రాజాలాగా తను కూడా ఏదో చరిత్రంలో గొప్పగా, అది అపరాధమే. భగవంతుడికి ఎలా అలా పోల్చుకుంటాము, అలా అలా పోల్చుకుంటాము. ఇది ఎలా ఉందంటే, మనకెవరైనా ఇప్పుడు రసేష్ గోవింద్ ఉన్నాడు అనుకోండి, ఉదాహరణకి రసేష్ గోవింద, నేను చెప్తాను, రసేష్ గోవింద యు ఆర్ ద మోస్ట్ ఇంటెలిజెంట్, మోస్ట్ హ్యాండ్సమ్, మోస్ట్ గ్రేట్ పిగ్. అప్పుడేమవుతుంది, అరే హ్యాండ్సమ్ చెప్పారు, ఇంటెలిజెంట్ చెప్పారు, చివరిలో ఏం చేస్తారు, లాభం ఏంటి? అదే మనం భగవంతుడికి వీర పురుషుడు గొప్ప, ఆ పురుషుడు ఆ వర్డే రాంగ్, తను భగవంతుడు, తనకి ఎవరితో పోల్చుకోకూడదు మనము. అందుగురించి భగవంతుడితో దేవతలతో పోల్చుకుంటాం, చాలా పెద్ద అపరాధము. వాళ్ళు ఎక్కడా, భగవంతుడు ఎక్కడా, దేవాది దేవుడు భగవంతుడు, తనకి దేవతలతో పోల్చుకోకూడదు. సో మొట్టమొదటి అపరాధం భక్తుల పట్ల అపరాధం. మొట్టమొదటి నామ అపరాధము వైష్ణవాళ్ళని విమర్శించడం. ఇది మాత్రం చాలా గొప్ప అపరాధం, ఎందుకంటే భగవంతుడికి వైష్ణవాలంటే చాలా ప్రియము. అలాంటి వైష్ణవాళ్ళకి ఎప్పుడైతే మనము దూషిస్తాము, విమర్శిస్తామో, భగవంతుడిది ఒప్పుకోడు. మనం అంబరీష్ మహారాజు ఒక వృత్తాంతము చదివినప్పుడు 9th canto 4th chapter శ్లోక నెంబర్ 68లో భగవంతుడు దుర్వాస మునితో చెప్తున్నారు. ఆయన అంటారు, సాధవో హృదయం, సాధవో హృదయం ముయ్యాం, సాధువు తాలూక హృదయంలో నేను నివసిస్తాను. సాధునాం హృదయం, సాధునాం సాధునాం హృదయం త్వహం. సాధువులు నా హృదయంలో ఉంటారు, సాధువులు తాలూక హృదయంలో నేను ఉంటాను, నా హృదయంలో సాధువు ఉంటారు. మత్ అన్యాతేన జానంతి, మత్ అన్యాతేన జానంతి. నా భక్తుడికి నా తప్ప ఎవరు తెలియదు. ఏ ప్రాబ్లం వచ్చినా ఏమొచ్చినా భగవంతుడికి వేడుకుంటాడు. ఇంకా భగవంతుడు తప్ప తనకి ఇంకా అడ్రస్సే తెలియదు, ఎవరిని కాంటాక్ట్ చెయ్యాలి, ఏం చెయ్యాలి. భక్తుల తాలూక గొప్ప గుణం ఇది. ఏ సిచ్యువేషన్ వచ్చినా, ఏ సమస్య వచ్చినా వాళ్ళు భగవంతుడిని వేడుకుంటారు. భక్తుల్లో, భౌతిక ప్రపంచంలో ఉన్న వాళ్ళు ఇదే తేడా. భౌతిక ప్రపంచం వాళ్ళు ఏం చేస్తారు, అన్నీ బాగుంటే ఆదివారం టెంపుల్కి వద్దాము, చూద్దాం ఒకసారి ఎలా బాగున్నారో, హుండీలో 10 రూపాయలు వేసి వెళ్ళిపోదాం. టెంపుల్కి ఎందుకు రావట్లేదండి, చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయండి లైఫ్లో. అందుకోసం ప్రాబ్లమ్స్ ఉన్నాయి అప్పుడే కదా డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి. మనం ఏం వస్తాము, రోగం ఉన్నప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్ళాము, రోగం అంతా తీరిన తర్వాత వస్తామండి. లాభం ఏంటి, ఎప్పుడైతే రోగం ఉంటుంది అప్పుడు ఎక్కువగా రావాలి టెంపుల్కి. ఎప్పుడైతే మనం ప్రాబ్లంలో ఉంటాము, ఎప్పుడైతే మనం ప్రాబ్లంలో ఉంటామో అప్పుడు భక్తుల తాలూక సాంగత్యం మరి ఎంతో అవసరము. మనం ఏం చేస్తాం, ప్రాబ్లం టైమే భక్తుల తాలూక చేతులు వదిలేస్తాము. లాభం ఏంటి, అన్ని బాగుంటే వస్తానండి. లాభం ఏంటి, ఎప్పుడైతే బాగాలేదు అప్పుడు చేతి ఇంకా గట్టిగా పట్టుకోవాలి, నేను ప్రాబ్లంలో ఉన్నాను, ఇంకా చేతి గట్టిగా పట్టుకుంటే నన్ను కాపాడండి. అప్పుడు మనం ఏం చేస్తాం, మన బుద్ధి మీద మనకి చాలా భరోసా ఉంది, నా బుద్ధితో నేను ప్రాబ్లం సార్ట్అవుట్ చేస్తాను, ప్రాబ్లం సార్ట్అవుట్ అయితే అప్పుడు భగవంతుడి దగ్గరకు వస్తాను. భగవంతుడి దగ్గర, భక్తుల దగ్గర ఆశ్రయ తీసుకోవాలి. సమస్య ఉన్నప్పుడు ఇంకా తీవ్రంగా ఆశ్రయ తీసుకోవాలి. మనం భగవంతుడిని వేడుకుంటే, మనం భగవంతుడిని పిలిస్తే, మన పిలుపు చూసి, మన క్రై చూసి కదా తను వస్తాడు. భగవంతుడు మన జీవితంలో సైడ్ డిష్ కాదు. సైడ్ డిష్ మనం ఏం చేస్తాం, రైస్ దాల్ సబ్జీ అన్నీ ఎక్కువగా తీసుకుంటాం, పిక్కలు మాత్రం కొంచెమే తీసుకుంటాం సైడ్లో. అలానే మనం భౌతిక విషయాల గురించి ఎక్కువగా టైం కేటాయిస్తాం. భక్తి కోసం ఏది ఎప్పుడో సండే ఓ అరగంట లేదంటే 10 నిమిషాలు భగవంతుడిని చూసాము, బొబ్బులు కొట్టాము, డబ్బులు వేసాము, హుండీలు వెళ్ళిపోదాం. నో, భగవంతుడు మన జీవితంలో మెయిన్ డిష్గా ఉండాలి. మన జీవితంలో ప్రాబ్లం ఉంటే ఇంకా గట్టిగా ఆశ్రయ తీసుకోవాలి. ఎందుకంటే భగవంతుడు ఏమంటున్నారు, సాధువో హృదయం ముయ్యాత్, సాధునాం హృదయం, సాధునాం హృదయం తహం. మత్ అన్యత తేన జానంతి నాహం తేభ్యో, నాహం తేభ్యో. నాకు కూడా వాళ్ళు లేకుంటే ఇంకెవరు తెలియదు. నాహం తేభ్యో మునాగపి, భగవంతుడు అంటున్నారు నేను నా భక్తుల తాలూక హృదయంలో ఉంటాను, భక్తులు నా హృదయంలో ఉంటారు, నాకు వాళ్ళు తప్ప ఎవరు తెలియదు, వాళ్ళకి నేను తప్ప ఎవరు తెలియదు. అదే శ్లోకం 9.4.68 శ్రీల ప్రభుపాద భాష్యంలో అంటారు, భక్తుల్ని మాత్రం మనం విమర్శించకూడదు, ఎందుకంటే భక్తుల పట్ల భగవంతుడికి ఉన్న ప్రేమం ఎలాంటిది అంటే జస్ట్ లైక్ ఎ ఫాదర్, జస్ట్ లైక్ ఎ ఫాదర్. మనము ఎవరికైనా ఎంత విమర్శించినా, ఏం తిట్టినా వాళ్ళు ఏం పర్వాలేదు, వాళ్ళ పిల్లలకి ఏమైనా చేశామా వాళ్ళు ఇంకా ఒప్పుకోరు. అలానే భగవంతుడు అంటారు పాపం చేసినా ఏం చేసినా నేను నీకు ముక్తులు చేస్తాను, భక్తులకి ఏమైనా ఇబ్బంది పెట్టావా ఇంకా నేను నీకు వదులను. భగవంత్ దట్స్ వాట్ ప్రభుపాద సేస్ ఇన్ ద భాష్యం, లైక్ ఎ ఫాదర్, లైక్ ఎ ఫాదర్ ప్రేమిస్తారు భక్తుల్ని. అలాంటి శుద్ధ భక్తుల్ని, అలాంటి భక్తుల్ని మనం విమర్శించకూడదు. అండ్ అదే తాత్పర్యంలో శ్రీల ప్రభుపాద అంటున్నారు ఇక్కడ, అంబరీష్ మహారాజ్ది తప్పు ఏంటి, అంబరీష్ మహారాజ్ ఏం చేశారు, తను ఏం తప్పు చేయలేదు, ఇన్నోసెంట్, తనకేం తెలియదు, కానీ దుర్వాసమని తన పట్ల కోపం చూపిస్తున్నాడు, ఊరికే తన్ని చంపడానికి ప్రయత్నిస్తున్నాడు, తనకి ఇబ్బంది పెట్టడానికి ప్రయత్నిస్తున్నాడు అని భగవంతుడు ఇప్పుడు ఏమంటున్నారు దుర్వాసమునితో. అహం భక్త పరాధీనో, నేనేం చేయలేను, నా భక్తికి పరాధీనిగా నేను ఉన్నాను, అలాంటి నా భక్తుల్ని ఇబ్బంది పెడితే నేను నీకేం సాయం చేస్తాను, నా భక్తుల్ని ఇబ్బంది పెడితే నీకు ఎలా సాయం చేస్తాను నేను, నువ్వు ఏం కోరుకుంటున్నావు నా దగ్గర వచ్చి ఇప్పుడు సాయం అడుగుతాను నేను ఎలా. దుర్వాసముని ఏం చేస్తారు, అటు భగవంతుడి తాలూకు భక్తుల్ని ఇబ్బంది పెట్టాడు, ఇటు భగవంతుడి దగ్గర వచ్చి నాకు సాయం చేయండి, నేనేం సాయం చేస్తాను. అండ్ అదే భాష్యంలో శ్రీల ప్రభుపాద అంటారు, భక్తులు వైష్ణవేర్ క్రియాముద్ర విఘ్నే నా భుజాయ్, వైష్ణవ ఎలా మాట్లాడతాడు, ఎలా ఉంటాడు, ఎలా ప్రవర్తిస్తాడు, విఘ్నే ఎవరైతే స్కాలర్ పండితుడు వాళ్ళకి కూడా అర్థం అవ్వదు. అలాంటి భక్తుడిని మనం జడ్జ్ చేయడానికి ప్రయత్నించకూడదు. మనం ఏం చేస్తాం, మన లిమిటెడ్ బుద్ధితో భక్తుడిని జడ్జ్ చేస్తాం, కరెక్ట్ చేస్తున్నారు లేదా ఇలా చేస్తున్నారు లేదా మనం జడ్జ్మెంట్ ఇస్తాం. అండ్ దాని లాస్ట్ లైన్ లో శ్రీ ప్రభుపాద రాస్తారు, ఇంగ్లీష్ లో ప్రభుపాద అంటారు, అ వైష్ణవ్ నోస్ హిస్ బిజినెస్ వాట్ హీ హాస్ టు డూ. వైష్ణవ్ కి తెలుసు ఏం చెయ్యాలి, మనం దాంట్లో మన నోస్ పెట్టే అవసరం లేదు. వైష్ణవ్ నోస్ హిస్ బిజినెస్. అండ్ ఎందుకు వైష్ణవ్ నోస్ హిస్ బిజినెస్? బికాస్ భగవద్గీత 10th chapter 11th శ్లోకంలో భగవంతుడు అంటారు, జ్ఞాన దీపేన, నేను జ్ఞాన తాలూక దీపంని భక్తుడు ఒక హృదయంలో ప్రజ్వలిస్తాను. ఆ జ్ఞాన దీపంతో ఏమవుతుంది, మొత్తం ఏదంటే అజ్ఞానం ఉంటుంది, అజ్ఞానం అంతా పోతుంది. సో ఇది చతుశ్లోకి భగవద్గీత 10th chapter లో ఉన్న ఈ 4 శ్లోకాస్ భగవద్గీత తాలూక సారాంశం. దాంట్లో ఒక శ్లోకంలో భగవంతుడు అంటున్నారు, ఆ జ్ఞాన దీపం ప్రజ్వలించి నా భక్తుల తాలూకా హృదయంలో అజ్ఞానాన్ని నేను పడేస్తాను. అందు గురించి భక్తులు ఏమైనా చేస్తే దట్ ఈస్ రైట్, దట్ ఈస్ రైట్. రూపది అంటారు, వైష్ణవ్ నోస్ హిస్ బిజినెస్, తను తెలుసు ఏం చెయ్యాలి. మనం ఏం చేస్తాం, వైష్ణవ్ తాలూకా బిజినెస్లో మన నోజ్ వేస్తాము, మన నోజ్ వేస్తాము, ఏం చేస్తున్నారు, ఎందుకు చేస్తున్నారు, ఇలా ఎందుకు చేస్తున్నారు, అలా ఎందుకు చేస్తున్నారు. మన నోజ్ని పెట్టొద్దు మధ్యలో, మన హృదయాన్ని పెట్టవచ్చు. ఎవరైనా వైష్ణవ్ ఇబ్బందిలో ఉంటే మన హృదయాన్ని పెట్టుకోవచ్చు, కానీ మనం కావాలని తెలుసుకోవడము ఏమైంది ఏంటి అవసరం లేదు. వైష్ణవ్ నోజ్ ఇస్ బిజినెస్. సో మొట్టమొదటి అపరాధము వైష్ణవ్ అపరాధం. వైష్ణవ్ అంటే ఎవరు, ఎవరైతే భక్తుడు, ఎవరైతే భగవంతుడి తాలూకా భక్తి చేస్తున్నాడు. అండ్ నామప్రదంలో ఏం చెప్పారు, ఎవరైతే భగవద్ భక్తి చేయడానికి వాళ్ళ జీవితాన్ని అంకితం చేశారు అలాంటి భక్తుల్ని మనం విమర్శించకూడదు. అయితే భక్తుల్ని విమర్శించే చాలా స్టేజెస్ ఉంటాయి. మనం ఒక్కొక్కసారి భక్తుల్ని మెంటల్గా విమర్శిస్తాం, ఫిజికల్గా విమర్శించము, మానసికంగా విమర్శిస్తాం. ఫిజికల్గా ఎక్కడ విమర్శిస్తాము, స్కంద పురాణంలో అంటారు భక్తుడిని 6 types 6 రకంగా విమర్శించవచ్చు, లేదంటే 6 రకంగా అపరాధం చేసుకోవచ్చు. 6 అపరాధాలు ఏంటంటే బాగా ఆలకించండి, 6 types of అపరాధ. ఫస్ట్ అపరాధం అంటే భక్తుల్ని వైష్ణవ్ని చంపడం. అమ్మయ్యా నేను ఎవరు చంపలేదండి, రిలాక్స్, అది దుర్వాసముని ప్రయత్నించాడు అంబరీష్, కానీ మేము ఇప్పటివరకు ఏం చేయలేదు. సెకండ్ అపరాధం వైష్ణవాల పట్ల అసూయ భావం పెంచుకోవడం. అసూయ, ఎవరైనా గొప్పగా సక్సెస్గా ముందు వెళ్తున్నారు వాళ్ళ పట్ల మనం అసూయ పెంచుకోవడం. 3వది వైష్ణవాల గురించి తప్పుగా మాట్లాడడం. ఒకటి మనసులో అసూయ పెంచుకోవడం, ఒకటి తప్పుగా మాట్లాడడం, ఒకటి చంపడానికి ప్రయత్నించడం, ఇంకొకటి వైష్ణవాల్ని చూసినప్పుడు మనకి ఆనందం అనిపించలేదు అనుకోండి, అది కూడా ఒక అపరాధమే. ఆనందం అనిపించాలి మనకి. సత్యమైన ఇప్పటి నుంచి పెద్ద స్మైల్ పెట్టేసుకుంటున్నాను, ఇప్పటి నుంచి ఏ వైష్ణవాలుగా అనిపిస్తే ఆనందంగా ఉండానండి, మీకు చూసి చాలా ఆనందంగా ఉండదు. ఆనందంగా అనిపించలేదు అనుకోండి, అది కూడా అపరాధం. ఆనందంగా అనిపించాలి ఒక వైష్ణవాన్ని చూసామంటే. అండ్ వైష్ణవాల్ని చూసినప్పటికి ప్రణామం చేయాలి, వెంటనే నమస్కారం చేయాలి. మనం ఎక్కడైనా ఇంకా ఆగామా, చేద్దామండి, చూద్దామండి, ఇటు చూసాం, వెంటనే ప్రణామం చేయాలి. వాళ్ళని విమర్శించకూడదు, వాళ్ళ పట్ల అసూయ పెంచుకోకూడదు, వాళ్ళని ప్రణామం చేయాలి, వాళ్ళని చూసినప్పుడు ఆనందించాలి, వాళ్ళని చంపడానికి ప్రయత్నించకూడదు, మానసికంగా కూడా వాళ్ళ పట్ల అపరాధము చేసుకోకూడదు. ఈ 6 అపరాధాలు ఒకవేళ పొరపాటుని ఎవరైనా చేస్తే స్కంద పురాణంలో అంటున్నారు అలాంటి వాళ్ళు నరకానికి ఎలాగో వెళ్తారు, వాళ్ళతో పాటు వాళ్ళ పూర్వజుల్ని కూడా తీసుకువెళ్తారు. యాన్సిస్టర్స్ అన్నారు క్లియర్గానే, పూర్వజుల్ని కూడా తీసుకెళ్ళిపోతారు నరకంలో, ఎందుకంటే వైష్ణవాల పట్ల అసూయ అనేది చూపించారు. అందుకోసం చాలా చాలా జాగృతగా ఉండాలి, ఎక్కడైనా ఏ వైష్ణవుల పట్ల అసూయ అనేది చూపించకూడదు. తప్పు ఆలోచించకూడదు. చంపడానికి ప్రయత్నించకపోయినా కూడా మానసికంగా ఎన్నెన్నో అపరాధం మనము చేసేసుకుంటున్నాము, ఎన్నెన్నో అపరాధాలు. ఎవరైనా అడగొచ్చు, ఈ వైష్ణవ అపరాధం అనేది ఎందుకు జరుగుతుంది? అసలు మనము, మనకు అన్నీ తెలుసు, జ్ఞానం ఉంది, కానీ ఎందుకు మనం వైష్ణవ అపరాధాలు చేసిస్తాము? ఎందుకంటే సంబంధ జ్ఞానం లేదు. సంబంధ అభిదయ ప్రయోజన, సంబంధ జ్ఞానం. సంబంధ జ్ఞానం అంటే ఏంటి? మనకి భగవంతుడికి ఏ రిలేషన్షిప్ ఉంది? మనము ఈ శరీరం కాదు, ఆత్మ. మనకి భగవంతుడికి శాశ్వతమైన సంబంధం ఉంది. ఎప్పుడైతే ఆ జ్ఞానం మనలో ఉంటుంది, అప్పుడు వైష్ణవ అపరాధం అవ్వదు. అపరాధం అనేది ఎందుకు జరుగుతుంది? ఎప్పుడైతే మనలో ఫాల్స్ ప్రైడ్, అహంకారం అనేది పెరుగుతుంది. ఐఎమ్ సంబడి, ఐఎమ్ సంబడి, నాతో ఇలా ఎందుకు మాట్లాడాడు తను, నాతో ఇలా ఎందుకు ప్రవర్తించారు, హౌ డేర్, నేను చూపిస్తాను. అహంకారం, ఎందుకు ఈ అహంకారం అనేది పుట్టింది? ఎందుకంటే శరీరం పట్ల మోహం ఉంది, ఐఎమ్ సంబడి. ఒకవేళ ఆ జ్ఞానంలో ఉన్నామనుకోండి, ఎల్లప్పుడూ నేను ఆ శరీరం కాదు, నేను ఆత్మని, ఎప్పుడు అప్పుడు అహంకారం వస్తుందా? రాదు. నాకు భగవంతుడితో శాశ్వతమైన సంబంధం ఉంది, నాకెందుకు ఈ వైష్ణవుతోని ఆ వైష్ణవు పట్ల అసూయ పెంచి నాకు లాభం ఏంటి? వైష్ణవ అపరాధం అనేది జరుగుతుంది ఎందుకంటే మనకి సంబంధ జ్ఞానం లేదు. వైష్ణవు పట్ల కోపం చూపించడం, స్కంద పురాణంలో అంటారు, అది కూడా ఒక అపరాధం, కోపం చూపించడం. వైష్ణవాలంటే ఫస్ట్ ఆ డెఫినేషన్ చూసుకోవాలి. ఒక్కోసారి వైష్ణవ అంటే మనం అనుకుంటాం గురువులు అంటే వైష్ణవులు, మనకైనా పెద్ద డివోటీస్ అంటే వైష్ణవులు. నేను వాళ్ళ పట్ల ఎప్పుడు అపరాధం చేయట్లేదు, అందుకోసం నేను సేఫ్. నో, ప్రతి ఒక్కరు వైష్ణవుడే. ఎవరైతే భగవద్ భక్తి చేస్తున్నారు, అది మీ భార్య ఉండొచ్చు, అది మీ భర్త ఉండొచ్చు, అది మీ రిలేటివ్స్ ఉండొచ్చు, వాళ్ళు భగవద్ భక్తి చేస్తున్నారంటే వాళ్ళు వైష్ణవులు. వాళ్ళ పట్ల మనం అపరాధం చేసుకోకూడదు, జాగృతగా ఉండాలి. వాళ్ళ పట్ల కోపం అనేది చూపించకూడదు. పుస్తకంలోనే కాదు ఈ జ్ఞానము, ఎల్లప్పుడూ మన జీవితంలో దాన్ని ఆచరించాలి. నేను ఈ శరీరంని కాదు, నేను ఆత్మని, అది మన జీవితంలో ఆచరించాలి. అప్పుడు కోపం ఎవరి మీద రాదు. పుస్తకంలో చదువుతున్నాము, మనతో ఏదైతే అవుతుంది అది మన కర్మ తాలూకు ఫలితం. కానీ జీవితంలో కొన్ని సిచ్యువేషన్స్, సన్నివేశాలు వచ్చినప్పుడు మనం కోపం అయిపోతాం, నాతో ఎందుకు ఇలా జరిగింది, నేను ఇలా అనుకోలేదు, నాతో ఎందుకు ఇలా అయ్యింది. ఎంతమంది ఇలా అనుకుంటారు? దట్స్ వెరీ న్యాచురల్. మనకి ఒక్కొక్కసారి ఎలాంటి పరిస్థితి వస్తామని అనుకుంటాం, నేను ఎవరికి ఎప్పుడు చెడు చేయలేదు, నేను ఏమి తప్పుగా చేయలేదు, నాతో ఎందుకు ఇలా అయ్యింది. అందరూ అలా ఆలోచిస్తున్నాం కదా, దానికి అంటాము అజ్ఞానం. అజ్ఞానం, జ్ఞానం ఉంటే అలా ఆలోచించరు. ఈ ప్రపంచంలో మనకి ఎవరు ఇబ్బంది పెట్టలేరు. ఏదైతే మనతో జరుగుతుంది అది మన కర్మ తాలూకా ప్రతిఫలమే. అది ఒక్కసారి మనకి అర్థమైపోతే ఈ ప్రపంచంలో మనకి ఎవరి మీద కోపం రాదు, మనకి అందరి మీద ప్రేమమే వస్తుంది. ఎందుకంటే మనకి తెలుసు వాళ్ళు ఏం చెయ్యలేదు, అది నా పూర్వ జన్మ కర్మాలు. సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తాను, నా చేతిలో ఒక బాల్ ఉంది, ఆ బాల్ని నేను పడేశాను. ఎప్పుడైతే బాల్ని తోసేసానో ఆ ఆపోజిట్ వాల్ దగ్గర గోడకి తగిలింది. ఇప్పుడు బాల్ని మీరు ఫోర్స్గా వేసారనుకున్న తర్వాత ఏమవుతుంది? ఆ బాల్ మళ్ళీ వెనక, బాల్ వేయడం వేసాను, ఎప్పుడైతే అది వెనక వచ్చింది, అదేంటి నా మీద ఇలా వచ్చింది వాల్, బాల్ ఆ వాల్ ఏంటి ఇలా పడేసింది నా మీద, వాల్ పడేసిందా, మీరు వేసారా బాల్? సింపుల్ లాజిక్. చేయడం అన్ని పాపకర్మలు మనమే చేస్తాము. ఎప్పుడైతే అది వెనక వస్తుంది, ఇదేంటి ఇలా వచ్చింది బాల్, ఇవాళ ఎలా వస్తుంది, వేసేయడం మీరే వేశారు ఫోర్స్ కానీ, అది ఓన్లీ వెనక వచ్చింది. వెనక వచ్చినప్పుడు మీ దగ్గర చాయిస్ లేదు. బాల్ ఎప్పుడైతే మీరు వేస్తారో అప్పుడు మీ చాయిస్. ఎంత స్పీడ్లో వేస్తారు, ఏ డైరెక్షన్లో వేస్తారు, అది మీ చాయిస్, మీ చేతిలో ఉంది. ఎప్పుడైతే ఆ బాల్ తగిలింది వాల్కి, మళ్ళీ వెనక వచ్చింది, అప్పుడు ఈ బాల్ చాయిస్, ఇంకా మనం ఏమీ చేయలేము. కానీ మనం ఇరిటేట్ అయిపోతాం, ఈ పర్సన్ గురించి ఇబ్బంది పడుతున్నాను, ఆ పర్సన్ గురించి ఇబ్బంది పడుతున్నాను, ఎవరు మనకి ఇబ్బంది పెట్టలేము. అందుగురించి ఏ వైష్ణవాలైనా మనతో చెడుగా వ్యవహరించినా, ఎలా వ్యవహరించినా, మనం మాత్రం వాళ్ళతో ఎప్పుడు బాగానే ఉండాలి. ఎందుకంటే వాళ్ళు ఏం తప్పు చేయలేదు, మన బాల్ మనకి వెనక వచ్చింది. వాళ్ళు మనకి, వాళ్ళు మన పట్ల ఆ బాల్ వేసినచో, ఆ బాల్ చెడు ఉన్నచో, మనం బాగానే ఉండాలి. అండ్ బాగానే ఉండడం కాదు, వాళ్ళ కోసం ప్రార్థించాలి కూడా. ఎవరైనా మీతో తప్పు చేశారనుకోండి, మీకు మోసం చేశారు, అబద్ధం చెప్పారు, మీకు ఇబ్బంది పెట్టారు, వాళ్ళ గురించి ప్రే చేయగలుగుతారా? నో మాతాజీ, వెరీ డిఫికల్ట్, చేయలేము. ఎక్కడో ఎక్కడ ఆంతరికంగా బాధను కూడా ఇబ్బంది పడాలి, నాకు అలా ఇబ్బంది, నో నో, కెనాట్ అఫర్డ్ టు డూ దాట్, కెనాట్ అఫర్డ్ టు డూ దాట్. ఎందుకంటే ఆ పర్సన్ మీకేం చెయ్యలేదు, మీరేశారు బాల్, ఆ బాల్ మీకు వెనక వచ్చింది. ఇప్పుడు మీరు ఆ పర్సన్ వైపు ఇంకొక బాల్ వేస్తున్నారు, కానీ ఆ పర్సన్కి ఏమవుతుంది, మళ్ళీ ఆ బాల్ మీకే వస్తుంది, లాభం ఏంటి? అయితే ఈ బాల్ మనం ఫిజికల్గా వేయట్లేదు, మానసికంగా వేస్తాం ఈ బాల్స్. ఒక్కొక్కసారి బ్లూ బాల్ వేస్తాం, ఒక్కొక్కసారి రెడ్ బాల్ వేస్తాం, ఒక్కొక్కసారి నెగటివ్ బాల్స్ వేస్తాం, ఒక్కొక్కసారి ఈర్ష్యతో కూడిన బాల్ వేస్తాం, ఒక్కొక్కసారి కోపంతో కూడిన బాల్ వేస్తాం. కానీ ఇక్కడ ఇబ్బంది ఏంటంటే, ఎవరి మీద అయితే బాల్ వేస్తా, తనకి ఏమి అవ్వదు, ఆ బాల్ వెనక మీకే వస్తుంది. ఎందుకంటే మీరేశారు, మీరేశారు. అందుకోసం బాల్ వేసినప్పుడు జాగ్రత్తగా ఉండాలి. తర్వాత ఆ బాల్ వచ్చిన ఎంత ఏడ్చినా, ఆ బాల్ నాకు ఎందుకు వచ్చింది, నేను ఎప్పుడు ఎవరికి తప్పు చేయలేదు, ఏడం మీరేశారు. మీ భగవంతుడు ఏమి ఇబ్బంది పెట్టట్లేదు, మీ భాగ్యం మీరే రాస్తున్నారు, మీ కర్మాలు మీరే రాస్తున్నారు, ఆ కర్మలు మీకు వెనక వస్తున్నాయి, అంతే. సో ఇలాంటి సిచ్యువేషన్స్ ఎప్పుడైతే మనం జీవితంలో ఫేస్ చేస్తామో, అప్పుడు మనం ఇంకా పాజిటివ్ బాల్స్ వేయాలి, పాజిటివ్ బాల్స్ వేయాలి. ఎవరైనా భక్తుడు మనల్ని విమర్శించాడు ఏదైనా, సో చాలా సింపుల్, ఈరోజు రసేసు గోవింద ఏదో నా గురించి తప్పుగా చెప్పాడు, అందరు ఇక్కడ కూర్చున్నారు, మాతాజీ మీరు ఎలా ఉన్నారు, ఎలా ఉన్నారు, ఇలా అన్నారు, అయిపోయింది. తర్వాత తను అంటాడు, మాతాజీ సారీ, నన్ను క్షమించండి, నేను క్షమించేశాను. ఇప్పుడు బాల్ ఇక్కడ ఎవరేశారు, ఎవరేశారు, రాసేసు, నేను క్షమించేశానా, క్షమించానా లేదా, నేను క్షమించాను కదా, ఇప్పుడు ఆ బాల్ తనకి రాదా అని మళ్ళీ తిరిగి వస్తుందా, తిరిగి వస్తుంది. ఇప్పుడు నేను ఎంత క్షమించినా కూడా తన బాల్ వేశాడు, ఆ బాల్ మాత్రం ఈ రోజైనా, 2 ఇయర్స్ తర్వాత అయినా, 3 ఇయర్స్ తర్వాత అయినా తనకి వెనక. ఇప్పుడు తను అనుకోవచ్చు, మళ్ళీ నేను సారీ చెప్పేశాను కదా, నేను మాతాజీని విమర్శించను, నేను వెంటనే సారీ చెప్పేశాను కదా. మీరు సారీ చెప్పండి, మీరు గెంతకోండి, మీరు పైన కింద అయిపోండి, మీరు బాల్ మాత్రం వేస్తారు. ఇప్పుడు ఆ బాల్ ఏదో ఒక రోజు వెనక వస్తుంది, అది 2 ఇయర్స్ తర్వాత రావచ్చు, 3 ఇయర్స్ తర్వాత రావచ్చు. అందుగురించి మనం కేర్ఫుల్గా ఉండాలి, ఎలాంటి బాల్ వేస్తున్నాము అవతల పట్టు, ఎలాంటి బాల్ వేస్తున్నాము. చాలా సరే, మీరు చూడండి, కొత్త బిల్డింగ్స్ కన్స్ట్రక్ట్ చేస్తారు కదండి, ఆ బిల్డింగ్స్ దగ్గర బ్లాక్ ఫేస్ పెడతారు, చూసారా, ఏదో రాక్షసాల ఫేస్ పెడతారు, ఈ ఫేస్ పెడతారు, ఆ ఫేస్ పెడతారు. ఎవరిది దృష్టి తగలకూడదు, ఎవరు తగలదు, మనం వేసిన బాలే మనకి సేఫ్టీ ప్రొవైడ్ చేస్తుంది. మనం అందరి పట్ల పాజిటివ్ వైబ్రేషన్స్ వేసామనుకోండి, మన చుట్టూ ఒక పాజిటివ్ కవచం తయారవుతుంది. ఇప్పుడు అవతల పట్ల ఎంత నెగిటివ్గా వేసినా కూడా మనకి ఆ నెగటివ్ టచ్ చేయదు. కేర్ఫుల్గా ఉండాలి, మన చుట్టూ మనం పాజిటివ్ వైబ్రేషన్స్ తయారు చేయాలి. అవతల పర్సన్ ఎంత నెగటివ్ వేసినా మనకి నెగటివ్ రాదు, ఎప్పుడైతే మనం పాజిటివ్ కవచాన్ని తయారు చేస్తాం. మనం ఏం ఏమనుకుంటాము, ఎవరిదో దృష్టి పడింది, ఇప్పటి వరకు అన్ని బాగా జరిగింది, ఎందుకు ఇలా పాడైపోయింది, ఎవరి దృష్టి మన మీద పడడానికి లేదు, మన బాల్ వేస్తామో ఆ బాలే మనకి వెనకొస్తుంది. అప్పుడు మనం నిమ్మకాయలు మిరపకాయలు అన్ని కడతాం, ఆ నిమ్మకాయలు కట్టినా ఆ మిరపకాయలు కట్టినా ఏమి అవ్వదు. ఎందుకంటే అవతల పర్సన్ మీకు అటాక్ చేస్తున్నాడు తన నెగటివ్ వైబ్రేషన్తోనే, మీరు పాజిటివ్ వైబ్రేషన్తో మిమ్మల్ని కాపాడుకోవాలి. తను మీకు నిమ్మకాయతో అటాక్ చేస్తే మీరు నిమ్మకాయతో చేసుకోవచ్చు, తను నిమ్మకాయతో అటాక్ చేయట్లేదు కదా, తను నెగటివ్ వైబ్రేషన్తో చేస్తున్నారు, మీరు పాజిటివ్ వైబ్రేషన్ వేయాలి. ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే, భక్తి జీవితంలో అన్నీ సరళంగా ఉన్నాయి. 16 జపం మాల జపం చేయడం సరళంగా ఉంది, కృష్ణ ప్రసాదం తీసుకోవడం సరళంగా ఉంది, భక్తిలో కీర్తనలో పాల్గొనడం సరళంగా ఉంది, భగవంతుడి తాలూకా దివ్య మంగళ రూపాన్ని చూసి ఆనందించడం సరళంగా ఉంది. కానీ భక్తులతో పాటు సహవాసం చేయడం అండ్ అపరాధం చేయకుండా ఉండడం అది చాలా కష్టం. ఎక్కడో ఏదో తప్పు చేసిస్తాం, మన మాటలతో చేసిస్తాము, లేదంటే శారీరకంగా మన ప్రవర్తనతో చూపిస్తాము, లేదంటే మానసికంగా చేస్తాము. అయితే మాటల్లో చూపిస్తే పర్వాలేదు, పర్వాలేదంటే బాల్ అయితే వేసాము కనీసం మనకు తెలుస్తుంది నేను వేసాను, బాల్ అవతల మంది తెలుస్తుంది. మానసికంగా వేసినప్పుడు మనం ఏమనుకుంటామంటే నేను ఎప్పుడు ఏం చెడు చేయలేదు కదా, కానీ మానసికంగా ఆలోచించిన బాల్స్ అన్ని పోతున్నాయి, స్పీడ్లో పోతున్నాయి, అది మనకు తెలియట్లేదు, మనం దాన్ని అబ్జర్వ్ చేయలేదు, మన రికార్డులో లేదు. ఎప్పుడైతే ఆ బాల్ తిరిగి వస్తుందో అప్పుడు మనం ఫీల్ అయిపోతాం, నాతో ఎందుకు ఇలా జరిగింది, నేను ఏం చేశాను. అందుకోసం కేర్ఫుల్గా ఉండాలి, వైష్ణవుల పట్ల అపరాధం చేసుకోకూడదు. జయంత్ ప్రభు అడగవచ్చు, నేను ఎంత మంచిగా ఉన్నా ఆ ఉత్తల పర్సన్ నాతో మంచిగా లేకపోతే నేను ఏం చెయ్యాలి, నేను 100% మంచిగా ఉంటున్నాను కానీ అవతల పర్సన్ మంచిగా లేడు, ఏం చేద్దాం. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ మనం గుర్తుపెట్టుకోవడం ఏంటంటే ఈ ప్రపంచంలో మనం ఎవరికైనా ఫస్ట్ టైం కలవలేదు. ఎవరితో అయితే ఇప్పుడు మనం కలుస్తున్నామో అందరితో మనది సెకండ్ మీటింగో లేదంటే థర్డ్ మీటింగో లేదంటే ఫోర్తో, ఫస్ట్ మీటింగ్ ఎవరితో లేదు, అందరికీ ఏదో ఒక జన్మంలో కలిసి ఉన్నాము. అండ్ ఆ పర్సన్ మీతో ఎలా ప్రవర్తిస్తున్నాడు అది పూర్వజన్మ తాలూకా క్యారీ ఫార్వర్డ్. సింపుల్గా ఆలోచించండి, ఇప్పుడు టెంపుల్ కమిటీ తాలూకా మీటింగ్ ఉంది, జన్మాష్టమి ప్రోగ్రామ్ ఉంది, నేను అందరినీ పిలిచాను, 4-5 వచ్చారు, మీటింగ్ జరిగింది, మీటింగ్లో రసేష్ గోవింద్ అరిచేశాడు అందరి మీద, చాలా కోపం చూపించాడు, ఇంకా నేను పార్టిసిపేట్ చెయ్యను అని చాలా కోపంతో మీటింగ్ ముగించింది. మళ్ళీ 2 తర్వాత మళ్ళీ మీటింగ్ ఆరంభం అయ్యింది. ఇప్పుడు ఏమవుతుంది, అందరు బ్యాడ్ మూడ్లో ఉన్నారు, ఎందుకంటే లాస్ట్ మీటింగ్ చాలా బ్యాడ్ మూడ్లో ముగించింది. ఇప్పుడు ఈ మీటింగ్ ఏమవుతుంది, అందరు బ్యాడ్ మూడ్లోనే స్టార్ట్ అవుతారు. ఇప్పుడు ఈ మీటింగ్ కూడా ఇంకా బ్యాడ్గా అయ్యింది, ముగించింది, మళ్ళీ 3rd మీటింగ్ అయింది, మళ్ళీ ఏమవుతుంది, క్యారీ ఫార్వర్డ్, బ్యాడ్ మూడ్లో ఎండ్ చేసాము, మళ్ళీ బ్యాడ్ మూడ్ నుంచి స్టార్ట్ అవుతుంది. అయితే ఈ మీటింగ్లో ఎవరొక్కరు ఒక్కసారి ఆ బ్యాడ్ మూడ్ని క్లోజ్ చేసేయాలి, అకౌంట్ని క్లోజ్ చేసేయాలి. సో ఈసారి మీటింగ్ అయినప్పుడు రసేష్ గోవింద్ వచ్చినా కూడా పక్క వాళ్ళందరూ వదిలే ప్రభుజీ వదిలేయండి క్షమించండి, తను కూడా కూల్ అయిపోయి సరేనండి వదిలేయండి పర్వాలేదు, అప్పుడేమవుతుంది నెక్స్ట్ మీటింగ్ హ్యాపీ మూడ్తో క్యారీ ఫార్వర్డ్ అవుతుంది. అలానే మనం అనుకుంటాము ఈ పర్సన్తో ఏంటో ఎప్పటి నుంచి నాకు ప్రాబ్లమే, ఈ పర్సన్తోనే నాకు ప్రాబ్లం, ఈ పర్సన్తో ప్రాబ్లం ఎందుకు ఉంది, ఎందుకంటే లాస్ట్ మీటింగ్ సరిగా ఎండ్ అవ్వలేదు, మళ్ళీ ఈ మీటింగ్ మీరు ఇంకా కంటిన్యూ చేస్తున్నారు, ఇప్పుడైనా అకౌంట్ క్లోజ్ చేసేయండి, ఇంకా మళ్ళీ క్యారీ ఫార్వర్డ్ అవ్వదు. ఈసారి కూడా ఆ పర్సన్ మీతో చెడుగా మాట్లాడినా కూడా మీరు మంచిగా మాట్లాడేసి అకౌంట్ని క్లోజ్ చేసేయండి. నేను ఎందుకు మంచిగా మాట్లాడాలండి, తను నాకైనా చిన్నోడు, నేను వయసులో ఆఫ్టర్ ఆల్ తను నా నెఫ్యూ, ఏమనుకుంటున్నారు, మళ్ళీ ఆత్మజ్ఞానం మర్చిపోయారు. తను ఒక ఆత్మ, మీరు ఒక ఆత్మ, మీ శరీరం తాలూకా వయసు ఎక్కువ ఉందేమో, నీ పొజిషన్ చాలా పెద్దదేమో, కానీ ఆఫ్టర్ ఆల్ అందరూ ఆత్మే. ఆ భావంతో అయినా అవతల మనిషి మనకి క్షమాపణ అడిగినా లేనా మనం వెళ్ళి మాట్లాడాలి, ఏం పర్వాలేదండి నాది తప్పులండి, రండి మాట్లాడదాం, ఎందుకు ఈ అకౌంట్ క్యారీ ఫార్వర్డ్ చేద్దాం, లెట్స్ క్లోజ్ ద అకౌంట్. ఎవరి పట్ల ఎలాంటి ఫీలింగ్స్ క్యారీ ఫార్వర్డ్ చేయకూడదు. కంప్యూటర్లో ఒక కమాండ్ ఉంటుంది, ఒకేసారి అన్నీ డిలీట్ చేయాలంటే Ctrl+A అన్నీ సెలెక్ట్ చేసి డిలీట్ కొట్టేస్తే ఒకేసారి అన్నీ డిలీట్ అయిపోతుంది. అలానే ఎవరి పట్ల చెడు ఆలోచనలు పెంచుకున్నామో ఒకేసారి అన్నీ సెలెక్ట్ చేసి మన మైండ్ నుంచి దాన్ని డిలీట్ చేసేయాలి. ఎంటీ స్లేట్తో మొదలు పెట్టాలి. అవతల పరిస్థితులు ఎలా ఉన్నా మనం వంగాలి, ఐఎమ్ సారీ, సరే నాదే తప్పు, రెండు ప్రభులు. ఇంగ్లీష్లో ఒక సేయింగ్ ఉంది, సారీ చెప్పడం వల్ల మీది తప్పు అనేది కాదు, సారీ చెప్పడం వల్ల దాని అర్థం ఏంటంటే యు వాల్యూ ద రిలేషన్షిప్ మోర్ దెన్ బీయింగ్ రైట్. యూ వాల్యూ ది రిలేషన్షిప్ మోర్. మీకోసం ఆ రిలేషన్షిప్ చాలా ఇంపార్టెంట్. దాంట్లో రైట్ ఎవరు రాంగ్ ఎవరు మీకు ఇంపార్టెంట్ కాదు, మీకు ఆ పర్సన్ చాలా ఇంపార్టెంట్, మీకు ఆ రిలేషన్షిప్ చాలా ఇంపార్టెంట్. దాంట్లో ఎవరైనా రాంగ్ ఉండొచ్చు, మీరు క్షమాపణ అడగడానికి తయారుగా ఉన్నారు, మీరు ముందుకి రావడానికి తయారుగా ఉన్నారు. అండ్ దట్ షోస్ హౌ బిగ్ హార్ట్ యూ హ్యావ్. క్యారీ ఫార్వర్డ్ చేయొద్దు. వైష్ణవ కమ్యూనిటీలో కూడా చూస్తున్నాను, ఈ భక్తుడు నాకు ఇలా చెప్పాడు, ఆ భక్తుడు నా వైపు ఇలా చూశాడు, నాకు ఆ రోజు ఆ ప్రోగ్రాంలో నాతో ఇలా మాట్లాడాడు, అదంతా క్యారీ ఫార్వర్డ్. హృదయంలో ఎన్ని ఉంచేస్తామో అక్కడ భగవంతుడి కోసం ప్లేసే లేదు. నో, లెట్స్ ప్రెస్ డిలీట్. వైష్ణవ అపరాధ. స్పెషలీ ఎవరైతే ఎక్కువగా ఫైట్ చేసి ఉంటారు పూర్వజన్మలో, వాళ్ళు ఈ జన్మంలో అత్తయ్య కోడలుగా వస్తారు. చాలా స్పెషల్ ఈక్వేషన్ అది. అప్పుడు ఏం చేస్తారు, కోడల్ని విమర్శించడం మొదలు పెడతారు. మా అబ్బాయి బాగానే ఉండేవాడు కానీ ఈవిడ వచ్చిన తర్వాత నుంచే స్పెషల్ ఈక్వేషన్. నో, ఈ దిస్ టైమ్ క్లోజ్ ఇట్ దిస్ టైమ్, యూ బీ నైస్, మీరు బాగుండండి, క్లోజ్ ద అకౌంట్. క్యారీ ఫార్వర్డ్ చేయొద్దు. ఎన్నిసారి మీ కోడల గురించి మనసులో ఆలోచిస్తూ ఉంటే అన్నిసారి మీరు బాల్ వేస్తున్నారు. బ్లాక్ బాల్, సెకండ్ బాల్, థర్డ్ బాల్. పొద్దున లేచి వెళ్ళిపోయింది, నమస్కారం కూడా చెప్పలేదు, పేరెంట్స్ ఏమి నేర్పించలేదు, అయిపోయింది. ఈవిడ మీద బాల్ వేశారు, పేరెంట్స్ మీద కూడా బాల్ వేశారు, ఇప్పుడు ఆ బాల్ మళ్ళీ వస్తుంది నెక్స్ట్ లైఫ్ లేదంటే ఈ లైఫ్. అందరి మీద బాల్ వేస్తాం మనం, పొద్దున్నుంచి సాయంత్రం మన అదే పని, అందరి మీద బాల్ వేస్తాం. అండ్ తర్వాత మేము ఒక్కొక్కసారి అనుకుంటాం, నాకు ఎందుకో బాగా అనిపించట్లేదు, ఎలా బాగా, ఎంతమంది మీద బాల్ వేస్తారో, బాల్ అన్నీ వస్తాయి కదా వెనక, ఏదో ఒక రూపంలో వస్తాయి, ఏదో ఒక టైంలో వస్తాయి. అందరితో పాజిటివ్గా ఉండాలి. భక్తుల్ని విమర్శించడం కాదు, భక్తుల్ని గౌరవించడం. భక్తుల్ని ఏ నోటి నుంచి అయితే విమర్శించామో ఆ నోటి నుంచి భక్తుల్ని గ్లోరిఫై చేయాలి, వాళ్ళని పొగరాలి. అప్పుడే మన నోరు పవిత్రమవుతుంది. ఎప్పుడైతే భక్తుల తాలూకా గుణగానం చేస్తాము, ఎవరి మీద అయితే మనం పాజిటివ్ బాల్ వేస్తాము, అప్పుడు ఆ బాల్స్ వెనక వస్తాయి. సో ఈ ప్రపంచంలో ధనవంతుడంటే ధన సంపాదనమే కాదు, ఈ ప్రపంచంలో ధనవంతుడంటే ఎవరైతే ఆశీర్వాదాలు సంపాదిస్తాడు, తన అందరికైనా గొప్ప ధనవంతుడు. అందరి దగ్గర ఆశీర్వాదాలు సంపాదించడానికి ప్రయత్నించాలి. రోజు రాత్రి పడుకోముందు లెక్క చూసుకోవాలి, నేను ఎవరికైనా ఇబ్బంది పెట్టానా, నేను ఎవరికైనా హర్ట్ చేశానా, నేనేం చేశాను ఈరోజు, లేదంటే ఎవరిదైనా నేను ఆశీర్వాదం పొందానా. ఎందుకంటే ఎవరైనా చాలా ధనవంతుడుగా ఉండొచ్చు కానీ తన జీవితంలో ఆశీర్వాదం లేదనుకోండి, ఆ ధనం ఎటువంటి పని చేయదు. కానీ ఎప్పుడైతే మనం ఆశీర్వాదం సంపాదించామో అప్పుడు మన భాగ్యంలో లేన ధనం కూడా మనం ఫ్యూచర్లో సంపాదించగలుగుతాము. ఎందుకంటే ఆ బ్లెస్సింగ్స్ మన దగ్గర ఉంటాయి. రిచ్ పర్సన్ ఈజ్ వన్ హూ ఇస్ బ్లెస్డ్. బ్లెస్సింగ్ రావడం చాలా కష్టం. వన్ షుడ్ ట్రై టు ఎర్న్ బ్లెస్సింగ్స్. వి షుడ్ బి సో నైస్ టు పీపుల్ అరౌండ్ అస్, ఎవ్రీబడి షుడ్ బ్లెస్ అస్ ఫ్రమ్ ద కోర్ ఆఫ్ దర్ హార్ట్. దే షుడ్ బ్లెస్, దిస్ పర్సన్ షుడ్ బి హ్యాపీ, దే షుడ్ బ్లెస్ అస్. సో వైష్ణవాల పట్లే కాదు, అందరి పట్ల ఈ స్వభావం పెంచుకుంటే మనకు అలవాటైపోతుంది. అప్పుడు మనం ఎవరిని విమర్శించాము, ఎందుకంటే మనం అలవాటు పడిపోతాం. ఏ స్వభావాన్ని ఎల్లప్పుడూ వాడతామో ఆ స్వభావంలోనే మనము మునిగిపోతాం, ఆ స్వభావంలోనే ఉండిపోతాం. సో లేడీస్కి బాగా ఐడియా ఉంది, కిచెన్లో కొన్ని మసాలాస్ ఏదైతే రెగ్యులర్గా వాడతామో ఆ మసాలాలు షెల్ఫ్లో మెల్లమెల్లగా ఫ్రంట్లో వచ్చేస్తాయి. ఏ మసాలాలు అయితే వాడట్లేదు అది మెల్లమెల్లగా వెనకెళ్ళిపోతాయి. కొన్నాళ్ళకి ఎంత వెనక వెళ్ళిపోతుందంటే ఆ మసాలా అసలు ఇంట్లో ఉందో లేదని మళ్ళీ సూపర్ మార్కెట్ వెళ్ళి కొనేసి వస్తారు. ఎందుకంటే వెనక వెళ్ళిపోయింది. ఏదైతే రెగ్యులర్గా వాడతారో అది ముందే కనిపిస్తాయి. అలానే ఎలాంటి స్వభావం బిహేవియర్ మనం రెగ్యులర్గా ఉంచుతాం అదే మన స్వభావం కింద ఉండిపోతుంది. అప్పుడు ప్రతి ఒక్కరితో మనం అలానే ఉంటాం, ప్రతి ఒక్కరితో మనం అలానే ఉంటాం. ఎందుకంటే మన స్వభావం అలా తయారైపోతుంది. అందరినీ క్షమించడం, అందరినీ ప్రేమించడం, అందరికీ అఫెక్షన్ ఇవ్వడం, ఎవరిని విమర్శించుకుంటా అందరి గురించి మంచిగా ఆలోచించడం, అందరి మీద పాజిటివ్ బాల్స్ వేయడం, అప్పుడు ఎలాంటి పరిస్థితి వచ్చినా కూడా మనం అలా ఉండగలుగుతాం. ఎలాంటి పరిస్థితి వచ్చినా అలా ఉండగలుగుతాము. ప్రవోకింగ్ సిచ్యువేషన్లో మంచిగా అందరూ ఉండలేరు. దానికి ఒక పెద్ద ప్రిపరేషన్ ఉండాలి. అప్పుడే అలాంటి సిచ్యువేషన్ వచ్చినప్పుడు మనం చక్కగా ఉండగలుగుతాం. ఒక అతను సముద్రం దగ్గర పెద్ద ఫామ్ తయారు చేశాడు. సో ఆ ఫామ్లో అన్నీ గ్రో చేస్తున్నారు, వ్యవసాయ భూమి తయారు చేశాడు, చక్క అన్నీ అక్కడ గ్రో చేస్తున్నారు. కానీ చిన్న ఇబ్బంది ఏంటంటే అక్కడ గాలి ఎక్కువగా రావడం వల్ల, తుఫాన్ గాలి ఎక్కువగా రావడం వల్ల ఎంత కష్టపడి అన్నీ తయారు చేసినా కూడా ఒక్కొక్కసారి అన్నీ పోతాయి. ఇప్పుడు అగ్రికల్చర్ చేయాలంటే ఎన్నో వస్తువులు కాపాడాలి. వాళ్ళు స్టోర్ రూమ్స్ ఉంటాయి, ఈ రూమ్స్ ఉంటాయి, బాన్స్ ఉంటాయి, అక్కడ బుల్స్ని టై చేయడానికి దా అన్నీ ఉంటాయి అన్నమాట. అదంతా పాడైపోతుంది. ఎందుకంటే ఇప్పుడు మనకి ఎలా హుడ్ వచ్చినప్పటికీ అన్నీ పోయాయి. సో అలా రెగ్యులర్గా జరిగేదన్నమాట. సో అందు గురించి అక్కడ ఎవరు లేబర్స్ దొరకట్లేదు పనికి. ఎవరు లేబర్ పెట్టినా కూడా మేము ఉండమండి, ఎంత కష్టపడినా మొత్తం మీద తుఫాన్ వస్తే అన్నీ ఎగిరిపోతాయి. మొత్తం మీద ఎన్నో ఇంటర్వ్యూలు తీసుకుంటే ఒక అతను ఒప్పుకున్నాడు, సరేనండి నేను ఉంటాను. కాకపోతే నేను ఒకటి అన్నాడు, నా ఒక షరతు ఏంటంటే ఎప్పుడైతే తుఫాన్ వస్తుంది అప్పుడు నేను పడుకుంటాను, దీన్ని పెద్దగా పట్టించలేదు పోన్లే, తను చెప్తాడు కదా పని చేస్తారైతే సరే అని ఒప్పుకున్నాడు. మొత్తం మీద పని బాగానే జరుగుతుంది, తను బాగా కష్టపడుతున్నాడు, పొద్దుటి నుంచి రాత్రి అంతా బాగానే ఉంది. ఒకరోజు తుఫాన్ వచ్చింది మధ్యరాత్రి. ఎప్పుడైతే తుఫాన్ వచ్చింది, ఈ ఓనరు పరిగెత్తాడు లేబర్ దగ్గరికి వెళ్ళి నాక్ చేస్తున్న రూము, ఇతను తలుపు తీశాడు, రా తుఫాన్ వచ్చింది రా తొందరగా రా అని. తను అంటాడు మీరు మర్చిపోయారా నా షరతు, నేను చెప్పాను ఏ రోజైతే తుఫాన్ వస్తుంది అప్పుడు నేను పడుకుంటాను. తనకి చాలా కోపం వచ్చింది, ఇదేంటి ఇలా నేను ఇంత డబ్బులు ఖర్చు పెట్టి, సరే నువ్వు పడుకోని నేనే చేసుకుంటాను. వెళ్ళాడు పరిగెత్తి, చూస్తే స్టోర్ రూమ్లో ఎలాంటి ప్రిపరేషన్ చేశారంటే చక్కగా తాళం వేసి ఉంది, నీట్గా ఉంది, అసలు అక్కడ నుంచి ఎగిరే ఏమీ అవ్వదు. ఇంకో ప్లేస్కి వెళ్ళాడు, అక్కడ కూడా యాస్బెస్టో షెడ్ మీద పెద్ద పెద్ద సిమెంట్ బ్యాగ్లు వేస్తాడు, అక్కడ కూడా ఎగిరే ఏమీ ఎగిరే వస్తువు లేదు. అన్ని మొత్తం చూస్తున్నాడు, ఎంత చక్కగా సరిపెట్టుకున్నాడంటే ఏమి చేసే అవసరమే లేదు. అప్పుడు తనకు అర్థమైంది, ఓహో ఇతను ఆ రోజు ఏం చెప్పాడు, తుఫాన్ వస్తే నేను, సో నా ప్రిపరేషన్ ఎలా ఉంటుందంటే తుఫాన్ వస్తే నేను పడుకోగలుగుతాను. సో మన జీవితంలో కూడా సిచ్యువేషన్స్ ఎప్పుడైనా చెడుగా రావచ్చు, కానీ మన ప్రిపరేషన్ ఎలా ఉండాలంటే మనం హోల్ లైఫ్ ఒక స్వభావాన్ని పెంచుకుంటే ఎప్పుడైతే మన జీవితంలో తుఫాన్ వస్తే కూడా మనం ఆ స్వభావాన్ని మెయింటైన్ చేయగలుగుతాము. అప్పుడు ఆ ప్రవోకింగ్ సిచ్యువేషన్ మనం కదలము, మనలో ఏది తేడా రాదు. సో ప్రిపరేషన్ చెయ్యాలి, మన మంచి స్వభావాన్ని మనము పెంచుకోవాలి. సో వైష్ణవ అపరాధం చేయకూడదు. వైష్ణవాలు భగవంతుడికి చాలా ప్రియ, అలాంటి వైష్ణవాల్ని మనము విమర్శించకూడదు. వైష్ణవాల పట్ల అపరాధం చేస్తే చైతన్య మహాప్రభు అంటారు హాతిమాత అపరాధం. హాతిమాత అపరాధం అంటే ఎవరైనా కష్టపడి మంచి తోట తయారు చేశాడు, తను మంచి మంచి పువ్వులు వస్తున్నాయి, చిన్న చిన్న మొక్కలు వచ్చాయి, ఆ ఒక తోటలో మనం ఒక పిచ్చి ఎనుగుని పంపించేసామనుకోండి ఏమవుతుంది, ఆ పిచ్చి ఎనుగు అన్నిటి మీద కాలేసి ఆ మొత్తం తోటని పాడు చేసేస్తుంది. అలానే మనం కష్టపడి మన భక్తిని పెంచుకుంటాము, కానీ వైష్ణవ అపరాధం చేస్తాం. ఎప్పుడైతే మనం వైష్ణవ అపరాధం చేస్తున్నప్పుడు ఏమవుతుంది, ఆ వైష్ణవ అపరాధాలు ఒక పిచ్చి ఎనుగు వచ్చి మన భక్తి లత మొక్కల మీద కాలేసి మొత్తం భక్తిని పాడు చేసేస్తుంది. అప్పుడు మనం ఇన్నాళ్ళు పెంచుకున్న భక్తి అంతా ఒక నిమిషంలో పోతుంది. అందుకోసం మనం చాలా కేర్ఫుల్గా ఉండాలి, వైష్ణవుల పట్ల అపరాధం అనేది చేసుకోకూడదు. కానీ వైష్ణవ అపరాధం చేస్తాము, ఇప్పుడు ఏం చేద్దాం తెలియదు, ఈ క్లాస్ ముందు వినలేదు, అపరాధం చేస్తాము, ఆ నిమిషం కోపం వచ్చింది, ఆ నిమిషం అలా అనిపించింది, చేశాను ఇప్పుడు ఏం చెయ్యాలి, దానికి సొల్యూషన్ ఇచ్చారు క్రై పశ్చాత్తాపం చేయాలి. ఎప్పుడైతే వైష్ణవాల పట్ల అపరాధం చేస్తామో, గౌరు గోవింద్ మహారాజ్ అన్నారు ఆ అపరాధం నుంచి విముక్తులు అవ్వాలంటే క్రై క్రై రిపెంటెన్స్, పశ్చాత్తాపం. పశ్చాత్తాపం ఎప్పుడైతే ఏడుస్తాము, పశ్చాత్తాపంకి సంస్కృతిలో అంటారు అనుతాప్. అనుతాప్, తాప్ అంటే వేడు. అనుతాప్ అంటే ఆ పశ్చాత్తాపం ఎలా ఉండాలంటే మన కళ్ళల నుంచి వేడి నీళ్ళు రావాలి. మనం ఆనందంగా ఉన్నప్పుడు కూడా ఒక్కొక్కసారి ఏడుపు వచ్చేస్తుంది, అప్పుడు చూడండి చల్ల నీళ్ళు వస్తుంది. వేడి నీళ్ళు రావాలి, నేను తప్పు చేశాను. అప్పుడు అలా ఏడుస్తూ ఉంటే మనం చేసిన వైష్ణవ అపరాధం మెల్లమెల్లగా కరుగుతుంది. దానికి స్టెప్స్ ఇచ్చారు. ఒకటి ఏడవాలి, క్రేవ్, ఒకటి ఏడవాలి, క్రై చేయాలి, ఒకటి రిపెంటెన్స్, పశ్చాత్తాపం. పశ్చాత్తాపం అంటే ఎలా ఉండాలి? ఏనుగు స్నానంలా కాదు. ఏనుగు ఎలా స్నానం చేస్తుంది? నీళ్ళు స్నానం చేసి మళ్ళీ మట్టి వేసేస్తుంది. మనం ఇటు క్షమాపణ అడుగుతాము వైష్ణవాలకి, అయ్యో నేను ఇంకా చెయ్యను, మళ్ళీ చేసేస్తాం. నోనో, పశ్చాత్తాపం అంటే ఎలా ఉండాలి? ఒకవైపు ఏడవాలి, నేను చాలా తప్పు చేశాను. ఇంకొక వైపు సంకల్పం తీసుకోవాలి, ఇక పైన చెయ్యను, అయిపోయింది అయిపోయింది, చేస్తాను వైష్ణవ పట్ల అపరాధం, ఇంకా చెయ్యను, ఇంకా చెయ్యను. దట్ మీన్స్ పశ్చాత్తాప, రైట్ వే, ఇంకా పైన నేను చేయను, రిజాల్వ్ చేయాలి. ఆస్టెరిటీ, తపస్య చేయాలి. ఏం తపస్య చేయాలి? ఆ పర్టికులర్ వైష్ణవ పట్ల మనం ఎలా అపరాధం చేశాము, ఒకవేళ ఆ వైష్ణవ పట్ల మనం విమర్శించాము, తప్పుగా మాట్లాడాము, అదే నోరుతోనే మళ్ళీ ఆ వైష్ణవాన్ని పొగరాలి. ఆ వైష్ణవాన్ని సేవని అందించాలి. ఎంత సేవని అందించాలంటే మన సేవ చూసి వాళ్ళు వాళ్ళ పట్ల మనం చేసిన అపరాధాన్ని వాళ్ళు మర్చిపోతారు, మన మీద ప్రేమ ఆశీర్వాదం ఇస్తారు. ఏడవాలి, పశ్చాత్తాపం, సంకల్పం ఇకపైన చెయ్యను, ఆస్టెరిటీ, తపస్య, శాస్త్ర అభ్యాస్, శాస్త్ర చదవాలి. చదవడం వల్ల ఏమవుతుంది? జ్ఞానం ఇంకా పెంచుకుంటాం. జ్ఞానం పెంచుకుంటే అప్పుడు మనకి బుద్ధి వస్తుంది, ఎలా ప్రవర్తించాలి వైష్ణవాలతో, ఎలా ఉండాలి అని మంచి ఒక అట్మాస్ఫియర్లో మనము ఉంటాము. అండ్ చివరిలో ఏమవుతుంది? ఇలా చేయడం వల్ల మెల్లమెల్లగా వైష్ణవ అపరాధం నుంచి మనం విముక్తులైపోతాం. అండ్ ఒకవేళ విముక్తులు అవ్వకపోతే, ఎందుకంటే అంబరీష్ మహారాజ్ ఒక వృత్తాంతంలో మనం శ్రీల ప్రభుపాద భాష్యంలో చదివాము, మనం ఎవరైనా పాపం చేస్తే, ఎవరైనా మాంసాహారం తీసుకుంటున్నారు, మత్తు పానీలు తాగుతున్నారు, ఏదైనా తప్పు పనులు చేస్తున్నారు, వాళ్ళు ఎక్కువగా భగవంతుడి తాలూకా నామం జపం చేస్తే ఆ పాపం నుంచి విముక్తులు అవుతారు. కానీ అపరాధం నుంచి విముక్తులు అవడానికి ఛాన్స్ లేదు. అప్ప రాధ, అప్ప అంటే లేకుండా, రాధ అంటే రాధారాణి. నామ అపరాధ అంటే రాధారాణి లేకుండా చేసిన నామము, అది నామ అపరాధ. రాధారాణి లేకుండా చేసిన నామానికి కృష్ణుడు ఎలా హ్యాపీ అవుతారు? మనం ఇటు వైష్ణవ అపరాధ చేస్తాము, ఇటు 40 మాల, 50 మాలలు, 30 మాలలు చేసుకుంటాం. మనం అనుకోవచ్చు, ఐఎమ్ సో గ్రేట్, నేను 30 రౌండ్స్ చేస్తున్నాను, నేను 40 రౌండ్స్ చేస్తున్నాను. లాభం లేదు, జీరో. ఎందుకంటే ఇటు ఏం చేశారు? వైష్ణవ అపరాధ, అపరాధ. నామం తీసుకున్నాము కానీ అపరాధ, రాధ లేకుండా కృష్ణుడు హ్యాపీ అవ్వరు. మీ జాంటింగ్కి ఏమీ రాదు, ఆయన 0 మార్క్స్ ఇస్తారు మీ జాంటింగ్కి. నామ అపరాధ చేయకూడదు. ఒకమాల చేయండి, ఒకమాల చేయండి, కానీ భావభరితంగా, వైష్ణవాలందరూ ఆశీర్వాదం తీసుకొని. వాళ్ళు ఒక ఆశీర్వాదం ఉంటే మీరు ఒక్కసారి రామ్ చెప్పని వెళ్ళిపోతారు, 30-40 రౌండ్స్ చేసే అవసరం లేదు. కానీ వైష్ణవాల్ని నొప్పించి ఎన్ని జపాలు చేసినా కూడా లాభం లేదు, నో యూజ్, 0 మార్క్స్, నో యూజ్. భగవంతుడు అంటున్నారు, నాకు నా వైష్ణవాలు, నా భక్తులు నాకు చాలా ప్రియంగా ఉన్నారు, వాళ్ళకి ఎవరైనా ఇబ్బంది పెడితే నేను అలాంటి వాళ్ళ వైపు చూడను. నామ అపరాధం చేయడం అంటే అది ఎలా ఉందంటే, ఒకవేళ నేను అన్నాను ఈ రూమ్లో ఒక వజ్రం ఉంది, ఎవరు వెతుకుంటే అది వాళ్ళదే, అందరూ వెతుకుంటారు, ఎవరు దొరికితే వాళ్ళదే. కానీ ఒకవేళ ఆ వజ్రం అనేది రసేష్ గోవింద్ అనుకోండి, తందే పోయింది, తను ఎలా వెతుకుంటాడు? తన వెతుకోవడంలోని మీ అందరు వెతుకోవడంలో తేడా ఉంటుందా? ఎందుకంటే అది తనది, ఒకసారి దొరికింది పోయింది, అది మీది కాదని దొరికితే లక్ లేదంటే. సో భక్తి జీవితంలో మనం ఎప్పుడైతే భక్తికి ఉంటామో అప్పుడు మన యాటిట్యూడ్ అలానే ఉంటుంది, సరే చేస్తే చేద్దాం, లేదంటే లేదు. కానీ ఎప్పుడైతే మనం అపరాధం చేస్తాం అప్పుడు ఏమవుతుంది? దొరికిన వజ్రము పోయింది, మీరు పోగొట్టుకున్నారు, మీకు దొరికింది, మీ దాన్ని పోగొట్టుకున్నారు. అది ఎంత కష్టంగా ఉంటుంది. సో ఇక్కడ మీరు జపం చేస్తున్నారు, మీరు అన్నీ చేస్తున్నారు, కానీ మీకేమీ రావట్లేదు, ఎందుకంటే మీరు అది వదిలేశారు. నామ అపరాధ చేయడం వల్ల దాని ప్రతిఫలం మీకేమీ దొరకట్లేదు, జీరో. అందుగురించి సేస్ దట్ ఇలా చూస్తే భక్తి జీవితం చాలా సరళం. జ్ఞాన మార్గం నుంచి, ధ్యాన మార్గం నుంచి భక్తి జీవితం చాలా ఈజీగా ఉంది. ఇలా చూస్తే ఇదే కష్టంగా ఉంది. ఎందుకంటే జ్ఞాన మార్గంలో, ధ్యాన మార్గంలో వైష్ణవ అపరాధం చేసే అవకాశం లేదు. మీ ఏదో ధ్యానంలో కూర్చుంటారు గుహ లోపల, అక్కడ అపరాధం చేయాలంటే ఆ సాల పురుగు వైపు అపరాధం చేస్తారు తప్ప ఏం చెయ్యరు మీరు ఆ గుహలో, ఆ హిమాలయ పైన. కానీ భక్తులతో ఉండడం వల్ల చాలా కష్టం. ఎల్లప్పుడూ అగ్ని మీద కాలేసినట్లే, ఎందుకంటే ఎక్కడైనా అపరాధం చేశారనుకోండి ఇంకా దొరికిపోతాం. భక్తులతో సహవాసం చేయడం అంటే దాని బెనిఫిట్ కూడా ఉంది, ఎందుకంటే భక్తులతో పాటు మనం కూడా ఈజీగా భక్తి చేసేయగలుగుతాం. కానీ దాని నాన్ బెనిఫిట్ ఏంటంటే, మనం ఎక్కడైనా పొరపాటునైనా మానసికంగా అపరాధం చేసామంటే ఇంకా ఇక్కడే చిక్కిపోతాం ఈ భౌతిక ప్రపంచం, ఇంకా ఎక్కడ వెళ్ళడానికి ఛాన్స్ లేదు. టూ మచ్ ఫెమిలియారిటీ బ్రీడ్స్ కంటెంప్ట్, ఇంగ్లీష్లో చెప్తారు. వైష్ణవాలతో ఎల్లప్పుడూ సాంగత్యం చేయడం వల్ల వాళ్ళొక సాంగత్యంని మనం టేక్ ఇట్ ఈజీ అయిపోతాం. సో వాట్, ఓకే ఉంటున్నావు వైష్ణవు, దాన్ని గొప్పది ఏంటి, టేక్ ఇట్ ఈజీ అయిపోతాం. ఎందుకంటే దాని విలువ ఇంకా ఉండదు, ఎందుకంటే ఎల్లప్పుడూ మనకి దొరుకుతుంది. ఇప్పుడు ఈ మధ్యనే శిల ప్రభుపాద చాలుక చాలామంది డిసైపుల్స్ పరంపదిస్తూ ఉంటే అందరు చాలా ఫీల్ అవుతున్నారు, ఎందుకంటే వాళ్ళు ఉన్నప్పుడు వాళ్ళ విలువ ఎంతలాగా తెలియదు. ఉన్నారు కదా, విందాము, వాళ్ళ ప్రవచనాలు నెట్ మీద ఉంటాయి, విందామని వెళ్ళినప్పుడు వాళ్ళకి నమస్కారం పెడదాము. కానీ ఎప్పుడైతే ఇప్పుడు తెలుస్తుంది మెల్లమెల్లగా వాళ్ళందరూ పరంపదిస్తున్నారు, అప్పుడు ఒక హృదయంలో తపనారే, వాళ్ళు ఉన్నప్పుడు వాళ్ళ అసోసియేషన్ తీసుకోలేదు, ఇప్పుడు వాళ్ళు పరంపదించినప్పుడు ఇంక ఎంత ఏడ్చినా వాళ్ళ అసోసియేషన్ మనకి దొరకదు. భక్తుల తాలూకా సాంగత్యంని మనం చీప్గా తీసుకోకూడదు, ఏదో సో వాట్స్ గ్రేట్ అని. భక్తుల తాలూకా సాంగత్యం మనకి దొరుకుతుందంటే ఎన్నో జన్మాల నుంచి చేసి ఉంటాము పుణ్యము, అప్పుడు ఆ భక్తుల తాలూకా సాంగత్యం మనకి దొరుకుతుంది. అండ్ ఆ సాంగత్యాన్ని మనం విలువ ఇవ్వకుండా దాన్ని తోసేసి వెళ్ళిపోతే ఆ అవకాశం కృష్ణుడు మళ్ళీ మనకి జీవితంలో ఎప్పుడు ఇవ్వరు. ఎందుకంటే అవకాశం ఉన్నప్పుడే దాన్ని విలువ ఇవ్వలేదు, ఇంకా ఆ అవకాశం మళ్ళీ మనకి దొరకదు. అందుకోసం ఎల్లప్పుడూ ఒక తపన ఉండాలి. శిల ప్రభుపాద చెప్పేవారు, ఎవరైతే భగవద్భక్తిలో వస్తారో వాళ్ళు అదృష్టవంతులు, ఎవరైతే భగవద్భక్తిలో రారు వాళ్ళు దురదృష్టులు వంతులు. కానీ ఎవరైతే భక్తిలో వచ్చి మళ్ళీ దాన్ని వదిలేసి వెళ్ళిపోతారో వాళ్ళకి దురదృష్టులు ఎవరు కాదు. ఎందుకంటే దొరికిన వస్తువుని పడేసి వెళ్ళిపోయారు, నాకు అక్కడ లేదు, ఐ డోంట్ కేర్. ఇది ఎలా ఉందంటే, ఎవరికో వజ్రం దొరికింది. సో రెండు రోజుల తర్వాత వాళ్ళు వచ్చి ఫ్రెండ్ అడుగుతున్నాడు, ఏ నీ దగ్గర వజ్రం ఉండేది కదా ఏం చేసావు అంటే, అదే ఇంట్లో కాకి వచ్చి సపోర్ట్ చేస్తే డిస్టర్బ్ అయిందో అందుకోసం వజ్రం తీసుకొని కొట్టాను ఒకటి. అరే బాబు, కాకిని వజ్రంతో కొట్టాడో, అదే వజ్రం తలకు వెళ్ళు తెలియదు వజ్రంతో కొట్టా. మనం అలానే చేస్తాం, అరే బాబు నువ్వు చక్కగా టెంపుల్లో సేవ చేసావు బాబు, ఎందుకు వదిలేసావు, అదే జీవితంలో ప్రాబ్లమ్స్ వచ్చాయి అందుకోసం టెంపుల్ వదిలేసావు. వజ్రంతో కాకిని కొడతామా, కాకి అంటే మన జీవితంలో వచ్చిన సమస్యలు, ఆ సమస్యల కోసం భగవద్ భక్తుల తాలూకా సాంగత్యం వదిలేస్తామా, ఆ వజ్రాన్ని అలానే యూజ్లెస్ స్టోన్ లాగా పడేస్తామా, యాజ్ ఇఫ్ ఇట్స్ ఎ స్టోన్, హూ కేర్స్, పడేయండి. నూనో, అప్పుడు మళ్ళీ మళ్ళీ ఆ వజ్రం దొరకదు, మళ్ళీ మళ్ళీ దొరకదు అవకాశం. అందుకోసం భగవద్భక్తుల తాలూకా సాంగత్యం తీసుకోవాలి, భగవద్భక్తుల్ని సేవని అందించాలి. భక్తులు ఒక రికమెండేషన్ ఉంటే మనం అంత కష్టపడే అవసరం లేదు, భగవద్ధామాన్ని చాలా ఈజీగా వెళ్ళగలుగుతాము. కానీ అలాంటి భక్తులు ఎవరైతే భగవంతుడికి ప్రియంగా ఉంటారో వాళ్ళని దూషిస్తే, వాళ్ళని విమర్శిస్తే, వాళ్ళని నొప్పి కలిగిస్తే మనకి ఈ జన్మమే కాదు ఏ జన్మంలో సుఖము దొరకదు. అందుకోసం మొట్టమొదటి నామ అపరాధ వైష్ణవ అపరాధ. ఎవరైతే వాళ్ళ జీవితాన్ని భగవంతుడికి అంకితం చేశారు అలాంటి భక్తుల్ని విమర్శించడం. సో ఈ నామ అపరాధం మనం చేయకుండా ఉండాలి. వచ్చే ఆదివారము మనం సెకండ్ నామ అపరాధం గురించి చర్చిద్దాము. అలానే ఇంకా కొన్ని రోజులు ఈ 10 నామ అపరాధాల గురించి మనము వివరంగా చర్చిద్దాము. సో దాట్ అట్ ద ఎండ్ ఆఫ్ దిస్ మనం ఆ 10 నామప్రదాలు చేయకుండా మన జపాన్ని చేసుకోవాలి. అప్పుడు మన జపం పవర్ఫుల్గా తయారవుతుంది. ఈరోజు ఇక్కడే ముగిస్తాము. శ్రీకృష్ణ చంద్ర భగవానికి జయ, శ్రీల ప్రభుపాదకి జయ, హరినామ సంకీర్తనకి జయ. ఎస్, క్వశ్చన్. అదే ఇప్పుడు నువ్వు అడిగిన క్వశ్చన్ కదా, నేను సమాధానం చెప్పాను. కొన్ని రోజుల తర్వాత ఎప్పుడైతే మనం భక్తి జీవితంలో కొంచెం సీనియర్గా అయిపోతాము, చాలా సంవత్సరాల నుంచి టెంపుల్లో వస్తున్నాము, అప్పుడు అందరిలో దోషాలు కనిపించవచ్చు. ఇతను ఎందుకు ఇలా మాట్లాడుతుంది, ఇతను ఎందుకు ఇలా చేస్తున్నాడు, ఎందుకంటే దగ్గర నుంచి చూసినప్పుడు దోషాలు కనిపిస్తాయి. ఓ చంద్రమాని దూరం నుంచి చూసినప్పుడు దానిలో డాగులు కనిపించింది, దగ్గర వచ్చినప్పుడు అన్ని డాగాలు కనిపిస్తాయి. అప్పుడు ఏం చేయాలి, మన మనసులో మనం ఎలా ఒప్పించాలి? ఎందుకంటే ఎప్పుడైతే మనకి ఆ సంబంధ జ్ఞానం ఉంది, తిను కూడా ఒక ఆత్మ, నేను కూడా ఒక ఆత్మ, ఆత్మ అనేది ఒరిజినల్గా ప్యూర్గా ఉంటుంది, కానీ ప్రతి ఒక్క ఆత్మ తన పూర్వజన్మ తాలూకా కొన్ని అలవాట్లు తీసుకొని వస్తుంది, దాన్ని మనము మార్చలేము. అందరూ ఒక్కొక్క టేప్ని ముందు నుంచి తీసుకొని వచ్చారు, మనం దాన్ని మార్చలేము. ఇప్పుడు రాజు ప్రభు డివిడి పెట్టారు, డివిడి నుంచి 1970s తెలుగు పాటలు వస్తున్నాయి. ఇప్పుడు నేను వాదించవచ్చు, అలా కాదు రాజు ప్రభు, ఇక్కడ నుంచి 1980 సాంగ్స్ రావాలి. రాదు, ఎందుకంటే దాంట్లో ఫీడ్ అయిపోయి ఉంది. ఇప్పుడు నేను ఎంత మీకు తిట్టినా ఏం చేసినా డివిడి నుంచి అదే పాట వస్తుంది, ఎందుకంటే దాంట్లో ఫీడింగ్ అయిపోయింది. అలానే మనలో కొన్ని పూర్వజన్మ సంస్కారాలు ఉంటాయి, ఎంత ట్రై చేసినా ఆ మనిషిలో ఆ పూర్వజన్మ సంస్కారాలను మనము మార్చలేము. సో మనం దాన్ని వాళ్ళు ఎలా ఉన్నారో అలానే స్వీకరించాలి. అయితే ఇప్పుడు ఎవరైనా అనొచ్చు, అయితే నేను ఎవరికైనా అడ్వైస్ ఇవ్వకూడదా, ఎవరికైనా మంచి మాటలు చెప్పకూడదా, బాబు ఇలా చెయ్యొద్దు, చెప్పొచ్చు, ఎవరికైనా మనం అడ్వైస్ ఇవ్వచ్చు, కానీ అడ్వైస్ని వాళ్ళు పాటిస్తారని ఎక్స్పెక్ట్ చేయకూడదు. మన అడ్వైజ్ ఎలా ఉంటాయి, ఎలా అయితే ఎవరికైనా నేను గిఫ్ట్ ఇచ్చాను అనుకోండి, నీ పేరేంటి బాబు, అనీష్, నేను అనీష్కి గిఫ్ట్ ఇచ్చాను, గిఫ్ట్ ఇవ్వగలుగుతాను, ఆ గిఫ్ట్ అనీష్ దగ్గర ఉంది, కానీ ఆ గిఫ్ట్ అనీష్ వాడతాడో లేదో అది తన చాయిస్. నేను తనని ఫోర్స్ చేయలేను, నువ్వు ఎందుకు నా గిఫ్ట్ వాడట్లేదు, వాడు వాడు అని. తను వాడకపోవచ్చు, నేను ఇచ్చాను తను పెట్టేస్తాడు, మీరు తనకి ఇష్టం అవ్వకపోతే తను తన ఫ్రెండ్కి ఇచ్చేస్తాడు, తన ఫ్రెండ్ తన ఫ్రెండ్కి ఇచ్చేస్తాడు, మొత్తం తిరిగి నాకు వచ్చేయచ్చు. వెనక దీవాళీలో గిఫ్ట్లు అలానే అవుతాయి కదండి, అలానే అవుతాయి. ఆ కప్పులు సాసర్లు ఆ మేలమైన ప్లేట్లు తిరిగి తిరిగి ఒకసారి మనకే వెనక వచ్చేస్తాయి. సో గిఫ్ట్ ఇవ్వడం ఇవ్వగలుగుతాను, కానీ ఆ అవతల పర్సన్ దాన్ని వాడతాడో లేదో 6 మంత్స్ తర్వాత వాడతాడు, తన ఇష్టం, అది మనం ఫోర్స్ చేయలేము, ఇవ్వగలుగుతాము. అలానే అవతల మనిషి తన ఒక సంస్కారాలను తీసుకొని పుట్టాడు, తన్ని మనం మార్చలేము, మనం అడ్వైస్ ఇవ్వగలుగుతాం, పాజిటివ్ వైబ్రేషన్స్ ఇవ్వగలుగుతాం తర్వాత తను. అండ్ ఎప్పుడైతే మనకి ఎవరిలో దోషాలు కనిపిస్తున్నాయి అంటే ఆ దోషాలు మనలో ఉన్నాయి. నేను కంప్యూటర్లో ఏదైతే ఫీడ్ చేసి ఉంటానో నా స్క్రీన్లో అదే ప్రాజెక్ట్ అవుతుంది. నేను ఏదైతే ఫీడ్ చేయలేదు, నేను మీ అందరికీ నేను ఇది కాదండి ఫీడ్ చేయలేదు, ఇది ఎలా వచ్చిందండి మీరు ఒప్పుకుంటారా, మీ సిస్టమ్ నుంచి కనెక్ట్ అయ్యి ఉంది ప్రాజెక్టర్, మీరు ఎలా చెప్తున్నారా, ఏముంది ల్యాప్టాప్లో అదే వచ్చింది ప్రాజెక్టర్లో. మనలో ఏ దోషాలు ఉంటే అవతల పర్సన్లో మనకు అదే దోషాలు కనిపిస్తాయి, ఎందుకంటే అది మనలో ఉంది. మనలో లేకపోతే మనకు అర్థమే ఉంది, మన అమాయకులుగా ఉండిపోతారు, తన ఆ దోషం ఉందా, ఎందుకంటే మనలో లేదు, మనకు అది అర్థం అవుతుంది, మనకు కనిపించదు దాంట్లో ఆ దోషం. అప్పుడు మనకి యువతల పర్సన్ చెప్తారు, నీకు అర్థమవట్లేదా, నీకు కనిపించట్లేదా, ఆ పర్సన్ ఇలా చేస్తున్నారు, ఓహో అవునా, ఎందుకంటే మనం ఆ దోషం లేదు, మనకు ఆలోచన రాదు. సో మనకి ఎవరి పట్ల విమర్శించడం అనిపిస్తుంది లేదంటే దోషాలు కనిపిస్తున్నాయి అంటే హెచ్చరిక, ఓహో ఆ దోషాలు అయితే మనలో ఉన్నాయి, అందుకోసం అవతల పర్సన్లో కనిపిస్తున్నాయి. ఇప్పుడు ఇద్దరు ఏదో విమర్శిస్తున్నారు భక్తుల్ని, నేనేం చెయ్యాలి ఇప్పుడు, నేను అక్కడ ఉన్నాను. శాస్త్రం అంటారు ఎప్పుడైనా ఎవరైనా భక్తుల్ని విమర్శిస్తున్నారంటే మనం వెంటనే వాళ్ళతో వాదించాలి, వెంటనే చెప్పాలి, ఏ నువ్వు రాంగ్ చెప్తున్నావు, షట్ యువర్ మౌత్, మీరు ఇలా చెప్పొద్దు భక్తుల గురించి, లేదండి నాకు అంత ధైర్యం లేదండి, నాకు అది చెప్పాలనిపించట్లేదంటే అక్కడి నుంచి వెళ్ళిపోవాలి ఇమ్మీడియట్లీ ఆ నిమిషము. ఎందుకంటే ఎంత మాటలు మీ చెవుల్లో వెళ్ళింది అంత అపరాధం మీరు కూడా చేశారు. మీ మనసులో లేకపోవచ్చు, కానీ అవతల మనిషి చెప్పాడు మీరు విన్నాడు, ఎందుకంటే మీరు అనుకున్నారు తను ఫీల్ అవుతాడేమో, నేను వినకపోతే కనీసం వినాలి కదా, వినేశారు, మీరు కూడా అపరాధం చేస్తారు ఎందుకంటే మీరు విన్నారు. సో అవతల మనసు ఎంత ఫీల్ అయినా నేను మాత్రం వినలేనని నన్ను క్షమించండి. ఇంకేమైనా సేవ చెప్తే చేస్తాను, కానీ మీరు భక్తుల్ని విమర్శిస్తే నేను మాత్రం వినలేను, నన్ను క్షమించండి. ఇప్పుడు మనం ఏమని ఆలోచిస్తాము, ఆ పర్సన్ ఏమైనా ఫీల్ అవుతాము. కానీ ఎప్పుడైతే మనం పై యమలోకానికి వెళ్తాము, అప్పుడు ఇలాంటి చేసిన దానికి మనకు ఎప్పుడైతే యమదూతలు ఇబ్బంది పెడుతూ ఉంటే, అప్పుడు మనం ఎవరి వైపు చూసి చెప్దాము, ఎవరైనా ఫీల్ అవుతారు, ఎవరు ఫీల్, అక్కడ మనమే ఫీల్ అవుతాము, ఇంకా ఫీల్ అవడానికి ఎవరు లేరు. అందుగురించి చాలా జాగ్రత్తగా ఉండాలి. అది ఎవరు చేయగలుగుతారు? కన్స్ట్రక్టివ్ క్రిటిసిజం ఎవరైతే మన గురువు, ఎవరైతే మన గురువులు, వాళ్ళ మన నారదుని ఏం చెప్పారు, రుక్మిణికి కృష్ణుడికి ఇద్దరు వాదిస్తుంటే ఏం చెప్పారు, ఓన్లీ టూ పీపుల్ క్యాన్ క్రిటిసైజ్, హస్బెండ్ అండ్ గురు. హస్బెండ్ అండ్ గురు, హస్బెండ్ కెన్ క్రిటిసైజ్, ఏ ఇలా కదమ్మా నువ్వు ఇలా చేసుకుంటే ఉప్పు సరిగా, ఏమ్మా ఉప్పు కారం లేదు దాళ్ళు చెప్పొచ్చు. అండ్ గురు కెన్ క్రిటిసైజ్, ఏ యు ఆర్ రాంగ్, గురు హ్యాస్ ఫుల్ రైట్స్. అపార్ట్ ఫ్రమ్ దట్ నో బడీ కెన్ క్రిటిసైజ్. ప్రభుపాద్ యూస్ టు హేట్ సచ్ క్రిటిసిజం. ఎవరైనా ప్రభుపాద్ దగ్గరకు వచ్చి, ప్రభుపాద్ అది టెంపుల్ పర్సన్ ఏంటి ఇలా చేస్తాను, కొంచెం ఇలా చేస్తే బాగుంది కదా, ప్రభుపాద్ డూ ఇట్, ప్రభుపాద్ ఒకటి డూ ఇట్ నువ్వు చేసుకో బాబు. ఎప్పుడైనా ప్రభుపాద్ ఓహో ఇలా చేస్తే బాగుంది, ఆ ప్రెసిడెంట్ని పిలిచేసి చూడితే ఎంత బాగా చెప్తున్నారు, నెవర్ నెవర్. నువ్వు ప్రభుపాద్ బయోగ్రఫీ మొత్తం చూసేసుకో, కాన్వర్సేషన్స్ అన్నీ చూసుకో, సింపుల్ ఫిలాసఫీ. ఎవరైనా వచ్చి ప్రభుపాద్ ఇది ఇలా చేస్తే బాగుంది, ప్రభుపాద్ ఇమీడియట్ యూ డూ ఇట్ నువ్వు చేసుకో. ఒకసారి తమిళ కృష్ణ మాజీ వచ్చి కోపంగా చెప్తున్నారు, ఇక్కడ ఏంటి బుక్ డిస్ట్రిబ్యూషన్ సరిగ్గా అవ్వట్లేదు టెంపుల్స్లోని, ఇదేం జరుగుతుంది, ఇలా అయితే అసలు చైనా వెళ్ళిపోతే బాగుంది, ఓకే గో టు చైనా. నేను ఊరికే చెప్పానా గో టు చైనా, సింపుల్గా ప్రభుపాద్. అందుకోసం ప్రభుపాద్ దగ్గర వచ్చి ఎవరైనా చెప్పడానికి భయపడే, ఎందుకంటే మనం కన్స్ట్రక్టివ్ క్రిటిసిజం అంటే వెన్ వీ కెన్ డూ బెటర్, when we can do better we should do it. Criticism cheyadane kada manu cheseyali kuda aa pani chesi chupincheyali, aa chesi adi ankitam cheseyali temple ki, nen chestanu ila cheyali danni ila chesi nen ankitam chesanu. To sit on the commentary box is very easy. 6 ఏంటి 6 కొట్టట్లేదు ఏంటి తను 4 కొడుతున్నారని కమెంటరీ బాక్స్ ఎవరైనా చెప్పొచ్చు. మనకి వస్తే మనం బ్యాట్ పట్టుకుని మనం కొట్టాలి, కమెంటరీ బాక్స్లో కూర్చు. ఇండియాలో కమెంటేటర్స్ ఎక్కువ ఉన్నారు, క్రికెటర్స్ తక్కువ ఉన్నారు. నో కమెంట్ మనం చెయ్యాలి, లేదంటే ఎవరిని విమర్శించకూడదు. ఈరోజు ఇక్కడే ముగిద్దాము. ఇంకా చాలా ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ వస్తాయి. వచ్చే ఆదివారం ఈ 10 నామప్రదాలు మనం డిస్కస్ చేసినప్పుడు ఎన్నెన్నో మంచి మాటలు, మన జీవితంలో మనం ఫేస్ చేసిన డే టు డే ప్రాబ్లమ్స్ డివోటీస్కు అన్ని క్లీన్ అయిపోతాయి. అట్ ఎండ్ ఆఫ్ దిస్ 10 సెషన్స్ విల్ హ్యావ్ నామ్ ఆభాస్, నో నామ ప్రాద్. హరే కృష్ణ మహామంత్రకి జయ, శీల ప్రభుపాదకి జయ.